జయమహాకాయ్. ఇది డిసెంబర్ 19, 2004 ఉదయం 5 గంటలు ఒంగోలులో జరిగిన భగవద్గీత గోసేవ లెక్చర్. జయ జయ మహాకాయ్.
యత్తదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. భగవద్గీత 5వ అధ్యాయం. భగవద్గీత యొక్క మొత్తము ఒకే ఒక వాక్యం మీద ఆధారపడింది. సాధన తరిషే వచనం తవ, నువ్వు చెప్పినట్లే చేస్తాను. అది మనం నిరంతరం గుర్తుంచుకోవాలి. దాని మీద ఇది డెవలప్ అవుతుంది. ఎందుకది గుర్తుంచుకోవాలి? డాక్టర్ చదువుతున్నప్పుడు, మెడిసిన్ చదువుతున్నప్పుడు, 1వ క్లాస్ మొదటి 1st ఇయర్ నుంచి చివరి వరకు వాళ్ళకి గుర్తుండాల్సింది ఏంటి అంటే, నేను డాక్టర్ని అవ్వాలి. డాక్టర్ని అవ్వాలి అంటే నేను మందులు ఇవ్వటం నేర్చుకోవాలి. అది నిరంతరం గుర్తుండాలి. ఇంజనీర్ అవుతున్న వాడికి నేను ఇంజనీర్ అవ్వాలి అనేది గుర్తుండాలి. కెమిస్ట్రీ చదువుతున్నటువంటి వాడికి నేను కెమిస్ట్రీ చదువుతున్నాను అని గుర్తుండాలి. అంటే ఎయిమ్, లక్ష్యము గుర్తుండాలి. ఈ ఆధ్యాత్మిక జగత్తులో మనం చేసేటటువంటి పెద్ద తప్పు ఏంటి అంటే లక్ష్యం గుర్తుండదు. మనం పూజలు అవి ఎందుకు చేస్తున్నాము అంటే మన కోరికలు తీరటానికి. కోరికలు తీరుతాయి, తీరవని కాదు. మెడిసిన్ చదివిన వాడికి డబ్బు లేకపోతే వాడు ఏం చేస్తాడు? డబ్బు వస్తుంది వాడికి, పేరు వస్తుంది వాడికి. కానీ పేరు డబ్బు కోరికలు తీరటం అన్నది ఎప్పుడు వస్తుంది అంటే ఆ విద్య నేర్చుకున్నాక. యోగ విద్యలో కూడా మనం అది గుర్తుంచుకోవాలి. నిరంతరము మనం ఏం అవ్వాలనుకుంటున్నాం అది తెలియనప్పుడు ఇది పనిచేయదా? యోగ విద్య పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది అంటే, మనకి రోగం ఏదైనా వస్తే, బాధ ఏదైనా వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ చదివిన చదువు నేను చదవము మనం, వాడు చెప్పిన విద్య నేర్చుకుంటాం మనం. వాడు చెప్పినటువంటి విధానంలో మన జీవితాన్ని ఆ బాధ పోయేంత వరకు అయినా మలుచుకుంటాం. ఆ బాధ పోయేంత వరకు అయినా మలుచుకుంటాం కదా. మనం డాక్టర్ లాగా విద్య లేదు మనకి. ఆ మందు ఎలా పనిచేస్తుందో మనకి తెలియదు. ఈ అనుష్ఠానాలు అవి అలాంటివి అన్నమాట. మీకు తెలియదు అవి ఎలా పనిచేస్తుందో. మీకు తెలియాల్సిన పని లేదు, చెప్పినట్టు చేసుకుంటే చాలు. ఆ ఉదాహరణనే ఆధ్యాత్మిక జగత్తులు కూడా మనం పట్టుకోవాలి. భవరోగము అంటాం కదా దీన్ని. వైద్యుల దగ్గరికి వెళ్ళాం, గురువు అనేటటువంటి వైద్యుల దగ్గరికి వెళ్ళాం. వెళ్ళాక ఆయన ఏం చేస్తాడు? అయితే ఒక విధానం చెప్తాడు మీకు. మీకు ఆ విధానం చెప్పాక కళ్ళు మూసుకుని ఆ చెప్పినట్టు చేసుకుంటూ ఉంటే నేను పడిపోతాడు. మీ అనుష్ఠానాలు, యజ్ఞాలు అలా రిజల్ట్స్ ఇస్తాయి. కానీ ఆ రిజల్ట్ చూడటానికి కూడా ఒక కండిషన్ ఉంది. ఏంటి కండిషను? డాక్టర్ మందు ఇస్తే నీ శరీరం ఆ మందుకి స్పందించాలి. స్పందించని రోగాలు కొన్ని చిత్ర విచిత్రమైనటువంటివి డెవలప్ అవుతున్నాయి, మీరు గమనించుకోవటం లేదు. నేను వెంకటేష్, ఆ మస్కులర్ డిస్ట్రోఫీ అనేది ఇంకా మీరు ఇలాగే మీ అంటే నేను మానవ జాతి గురించి మాట్లాడుతున్నాను, మిమ్మల్ని బెదిరించటం లేదు. నేను మీరు ఇలాగే కొనసాగితే ఆ రోగాలందరికీ వస్తాయి. ఏంటి ఆ రోగం? ప్రీతంతా ఉంది, కోరికలన్నీ ఉన్నాయి, శరీరం లొంగదు. ఎందుకు లొంగదు? శరీరానికి మీరు ఆసనాలు వేసుకోవాలి, ప్రాణాయామాలు చేసుకోవాలి, మనుషుల్ని తాగాలని చెప్తున్నా, మీరు వింటలే. అంటే ఏం జరుగుతుంది అక్కడ? దానికి శరీరానికి అర్థమైపోతుంది, వీడు ఆ ముసల పడిపోతుంది అని. ఆ ప్రమాదం పొంచి ఉంది అది. దానికి డాక్టర్ మందు కనిపెట్టలేరు. రాదు, డాక్టర్ల ద్వారా ఆ మందు రాదు. చివరికి వాడి అవయవాలు ఇంకోటికి ఉపయోగపడాలన్నా కూడా ఉపయోగపడని స్థితిలో వచ్చేస్తుంది. అంటే ఎంత నిరుపయోగమైనటువంటి జీవితం కాబోతుందో ఊహించుకోండి. ఇప్పుడు కూడా మన జీవితాలు నిరుపయోగమైనవే. ఎందుకు నిరుపయోగమైనవో మీరు, మీకు ఆనందం లేదు, మీ కుటుంబం వాళ్ళకి ఆనందం లేదు, మీ సమాజంలో ఉన్న వాళ్ళకి ఆనందం లేదు. మీ వల్ల ఎవరికైనా మీరు బల్ల బుద్ధి, వీడికి ఆనందం ఉంది నా వల్ల చెప్పగలను. మళ్ళా వేషాలు ఏమేస్తాం, వాళ్ళ వల్ల నాకు ఆనందం లేదని వేషాలు వేస్తాం. వాడు అదే మాట అంటాడు, తమాషా అదే. నేను సినిమాల్లో కొన్ని డైలాగులు విన్నప్పుడు నాకు హైదరాబాద్కి ఫోన్ చేయాలనిపిస్తుంది. ఎందుకు? నా జ్ఞానోదయం అవుతుంది. నా జ్ఞానోదయం అయిపోగానే మా తల్లి చెప్తూ ఉంటాను అనమాట, నేను ఫోన్ చేసి నాకు ఈరోజు జ్ఞానోదయం అయింది. అందులో ఒక డైలాగ్ ఏంటంటే, ఒక ప్రేమిడు ఒక ప్రేమిక ఎవరో ఒకళ్ళు ఏం చెప్తారంటే, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తూ ఉంటే నువ్వు ఈ పని చెయ్యి అని. ఇప్పుడు ఇష్టం లేని పని ఏదో ఉంటుంది వాళ్ళకి కదా. నిజంగా ప్రేమిస్తూ ఉంటే నాకు ఇష్టం లేదు కదా, అయినా నువ్వు నన్ను ప్రేమిస్తే నీకు ఇష్టం లేకపోయినా ఆ పని చెయ్యి అని. అదే మాట అదంటే ఏమవుతుంది అనే నాకు పెద్ద డౌట్. ఆ రెండో డైలాగ్ రాదు వస్తే అసలు సినిమా ఆగిపోతుందేమో. రెండో డైలాగ్ ఏంటో అర్థమైంది కదా. సరేదే బాబు, నేను నీ మాట వింటలేదు, కొన్ని నువ్వు నా మాట వినొచ్చుగా. ఈ ప్రేమలు ఇలా ఏడుస్తాయి అనమాట. ఏంటంటే మేము చాలా కరెక్ట్గా ఉన్నాం, మా జీవితాలు చాలా కరెక్ట్గా ఉన్నాయి. ఎందుకు చెప్తున్నాను, సచ్చితానంద్ అది భగవంతుడి యొక్క లక్ష్యం. సత్యమైనటువంటి చిత్తములోంచి ఆవిర్భవించినటువంటి ఆనందమే మన లక్ష్యము. ఆవిడ చెప్పాడు, జీవితాన్ని వదిలేసుకోవాలి, ఆశ్రమాన్ని పెట్టుకోవాలి, భగవంతుడిని మాత్రమే సేవించాలి, అన్ని రూపాల్లో ఉన్నటువంటి భగవంతుడిని గుర్తించగలిగితే కరిష్యే వచనంతవా. అప్పుడు నేను చెప్తున్నది ఎదుటి వాడు చేయటం లేదు అనే బాధ రాదు, వాడు చెప్పింది మనం చేస్తాం. అది నిరంతరము బ్యాక్గ్రౌండ్లో ఉండాలి మీకు. వాడేం చెప్తున్నాడు, వాడికి భాష లేదు, భగవంతుడికి భాష లేదు. భాష ఎప్పుడు కూడా మన మనోభావాలను కప్పిపుచ్చుకోవటానికి ఏర్పరచుకున్నది అని అర్థం చేసుకోండి. లేకపోతే భాష అక్కర్లే. 84 లక్షల ప్రాణులు పృథ్వీ మీద జీవిస్తున్నాయి. 84 లక్షల ప్రాణులు పృథ్వీ మీద జీవిస్తున్నాయి. పృథ్వీ లోపల ఎన్ని ప్రాణులు ఉన్నాయో, పృథ్వీ యొక్క వాతావరణంలో ఎన్ని ప్రాణులు ఉన్నాయో మనకి తెలియవు. అందులో మానవుడు ఒకడు. అంటే పృథ్వీ యొక్క శరీరం మీద, అంటే మన ఈ చర్మం మీద అనేక బ్యాక్టీరియాలు జీవిస్తున్నాయి. అలాంటి పృథ్వీ యొక్క శరీరం మీద మనం ఎలాంటి వాళ్ళం అంటే బ్యాక్టీరియా లాంటి వాళ్ళం. కానీ బ్యాక్టీరియాలో కొన్ని మంచి బ్యాక్టీరియాలు ఉన్నాయి, కొన్ని చెడు బ్యాక్టీరియాలు ఉన్నాయి. ఈకోలి అని మన ఇంటెస్టైన్స్లో ఒక బ్యాక్టీరియా ఉంటుంది, అది లేకపోతే ఇంటెస్టైన్స్ పనిచేయవు. ఇంకా కావాలని ఆ బ్యాక్టీరియాని ఇంట్రడ్యూస్ చేయవచ్చా అని ప్రయత్నం చేస్తున్నారు, చేశారేమో నాకు అంత టచ్ లేదు ఆ సబ్జెక్ట్. అంటే ఏంటి, బ్యాక్టీరియాలు అవసరం శరీరానికి. అన్ని దుర్మార్గకరమైనటువంటి బ్యాక్టీరియాలు ఉండవు. ఈ 84 లక్షల ప్రాణులలో మనిషి ఒక ప్రాణి. మనిషి అంటే నువ్వు నేను కాదు, మొత్తం మానవ జాతిని కలిపి ఒక జాతి, ఒక ప్రాణి. అలాగే మిగతా విన్నున్నాయి 83,99,999 జాతులు ప్రాణులు ఉన్నాయి. వాటికి భాష అవసరం లేదు, పోలీస్ ఫోర్స్ అవసరం లేదు, మిలిటరీ ఫోర్స్ అవసరం లేదు, హాస్పిటల్స్ అక్కర్లే, న్యాయ వ్యవస్థ అక్కర్లే. అంటే మనిషి మాట నేర్చుకుని ఏం చేసుకున్నాడు అంటే, తనలో ఉన్నటువంటి లోపాన్ని కప్పిపుచ్చటం నేర్చుకున్నాడు. వాక్శక్తి మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, మన లోపాలను ప్రయత్నించకుండా, మన లోపాలు బహిర్గతం కాకుండా కాపాడుకోగలుగుతున్నాం. అది బాగా డెవలప్ చేసుకున్నాం. దాన్ని ఛందస్సు అంటాం. యాక్చువల్గా నువ్వు ఏ ఛందస్సులో జీవిస్తున్నావు? ఛందస్సు అంటే ఆవరణ, లోపాలను కప్పివేసేటటువంటి ఆవరణ. ఇప్పుడు కరెంటు ఫ్లో అవుతుంది, కాపర్ తీగలు, రాగి తీగలు, అది భగవంతుడి యొక్క శక్తి అనుకుందాం, కుండలిని శక్తి అనుకుందాం. మనం ముట్టుకుంటే మనం పైకి వెళ్ళిపోతాం. అంటే దానిపైన ప్లాస్టిక్ అనేటటువంటి ఛందస్సును వేస్తాం, లేకపోతే కాటన్ గుడ్డ అనేటటువంటి ఛందస్సును వేస్తాం. ఇవన్నీ నాన్ కండక్టర్స్. ఎబనైట్ అనేటటువంటి నాన్ కండక్టర్, ఎబనైట్ కండక్టర్ అదేంటది సిల్క్, సిల్క్ అనేటటువంటి నాన్ కండక్టర్, సిల్క్ దేంతైనా నాన్ కండక్టర్ కర్ర అనేటటువంటి కర్రలు కన్నం చేసి అందులోంచి తీగ పంపిణీ చేసి పైన కర్ర ముట్టుకుంటే నీకు షాక్ కొట్టదు. రబ్బర్ అనేటటువంటి ఛందస్సు, అంటే ఛందస్సు అంటే అర్థమైంది కదా, ఛందస్సు అంటే ఏంటి ఆవరణ, కానీ అది అవసరమే. ఆవరణ లేకపోతే నువ్వు కరెంటుని ముట్టుకోలేవు. అందువల్ల ఒక దేవతా శక్తికి ఒక ఛందస్సు అనేటటువంటి ఆవరణ ఉంటుంది. అంటే ఏదైనా ఒక ఛందస్సులో మనం చదువుతున్నాం అంటే అందులో శక్తి ఉందని అర్థం. అది మర్చిపోయాం మనం. విష్ణు సహస్రనామం చదివినా లలిత చదివినా అనిష్ట ఛంద అహో ఏదో అర్థమైనట్టు. అంటే అనిష్ట ఛందస్సు ఏం చేస్తుంది? ఆ దేవతకి ఆవరణగా పనిచేస్తుంది. అంటే ఆ దేవతని కప్పి ఉంచుతోంది. కానీ కప్పి ఉంచటం వల్లే నువ్వు ఆ శ్లోకాలు చదివినా బ్లాస్ట్ అయిపోవటం లేదు, నువ్వు ఎగిరిపోతావు. అంటే అందులో ఉన్నటువంటి ఛందస్సు నీకు తెలిస్తే, ఆ దేవత ఎలా కప్పబడిందో తెలిస్తే కరెంటు ఉపయోగించుకోవచ్చు. కరెంటు ఉపయోగించుకోవాలంటే నువ్వు ఎలా కనెక్షన్ ఇచ్చుకోవాలి? ప్లాస్టిక్కి ప్లాస్టిక్కి కాదు, లోపల ఉన్నటువంటి రాగి తీగకి రాగి తీగకి కనెక్షన్ ఇవ్వాలి. అప్పుడు ఏం చేస్తా కనెక్షన్ ఇచ్చేడు? ఇప్పుడు ప్లగ్ తీసేసి ప్లాస్టిక్ చెక్కేసి, అంటే ప్లాస్టిక్ చెక్కేటువంటి ఏం చేయాలి? అనిష్టని తీసేయాలి. అనిష్ట చిందహ అని అందుకు వాళ్ళు చెప్తే తెలిసే అనిష్ట చిందహ, నేను చాలా గొప్పవాళ్ళను, నేను అలాంటి జ్ఞానము ఉన్న వ్యక్తుల్ని తయారు చేయాలని కోరుకుంటున్నాను. దానికి మీకు బ్యాక్గ్రౌండ్ అక్కర్లే, నేను చెప్పింది అర్థమయ్యి ఆచరించగలిగితే చాలు మీరు, అంతకంటే ఇంకేం లేదు. కానీ ఆచరించడానికి చాలా దమ్ము కావాలి, చాలా ధైర్యం కావాలి. ఇంకా ఏ వేషాలు మానేయాలి? ఇతరుల వల్ల నాకు బాధ వస్తుంది అనే వేషం మానేయాలి. ఇతరుల వల్ల నాకు కోరిక తీరటం లేదు అనే వేషం మానేయాలి. ముందు అది మానేయాలి. వాడి వల్ల బాధ వచ్చింది, వాడు నా మాట వినలేదు, ఈమె వల్ల బాధ వచ్చింది, ఈమె నా మాట వినలేదు, ఏమీ లేదు, అందరూ ఘోరమైనటువంటి ఛందస్సు ఛందస్సు కలుపుకుంటున్నాం. ప్లాస్టిక్ ప్లాస్టిక్ కలిపితే కరెంటు ఫ్లో అవ్వదు, కలిసి ఉండొచ్చు తీగలంటే. ఇందుకు ఈ అనుష్ఠిప్పు ఈ ఛందస్సు గురించి చెప్తున్నానంటే భగవద్గీత కూడా అనుష్ఠిప్ ఛందస్సులోనే ఉంది, రామాయణం కూడా అనుష్ఠిప్ ఛందస్సులోనే ఉంది. కాదండి, శంకరాచార్య వారి శ్లోకాలు బలంగా ఉంటాయి, చదవటానికి డ్యాన్స్ చేయిస్తూ ఉంటాయి కదా. నాకు అలా అనిపిస్తుంది, మరి మీకు శంకరాచార్య వారిది అలా అనిపిస్తుందో అనిపించదో నాకు తెలియదు. ఎందుకు అనుష్ఠిప్ ఛందస్సు నచ్చదు నాకు, ఒకే బాణిదో ఉంటుంది కదా. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం నచే దేవం దేవో నచలతి కలస్తంది. అదే అలా ఉంది, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుక్త నిద్రపోతూ ఉంటుంది. అనుష్ఠిప్ ఛందస్సు నిద్ర ఘోర నిద్ర తప్ప నాకేం కనిపించదు. కానీ అన్ఫార్చునేట్ గా ఎలక్ట్రిసిటీకి ప్లాస్టిక్కే ఛందస్సు, నాన్ కండక్టింగే ఛందస్సు. అలాగే మన శరీరంలో ఉన్నటువంటి ఆ కుండలిని శక్తికి అనుష్ఠిప్పే ఛందస్సుగా ఉంటుంది. నువ్వు నేను చేయగలిగేది ఏమీ లేదు, చచ్చినట్టు అనుష్ఠిప్ ఛందస్సుని అర్థం చేసుకోవాలి. కానీ ఛందస్సు ఒక దేవతకే ఆవరణగా ఉంటుంది, అది కూడా అర్థమవుతుంది కదా. అంతే ఛందస్సు తర్వాత దేవత అంటే ఏంటో తెలియదు. దేవత అంటే మళ్ళా నాలుగు చేతులు ఉన్నాయా, 18 చేతులు ఉన్నాయా? చాలా మంది అంటూ ఉంటారు, మాస్టర్కి ఏం పని లేదు, దేవతలకి తలలు తీసి తలలు మారుస్తూ ఉంటారు. ఒకసారి త్రిముఖి గాయత్రి అంటారు, ఒకసారి ఏకముఖి గాయత్రి అంటారు, ఒకసారి సప్తముఖి జనజ్ఞాని యోగ యోగేశ్వరి దేవి అంటారు. తలకాయలు ఎక్కువైపోయాయేమో నాకు. దేవతాశక్తిని అనేక రూపాలుగా ఉపయోగించుకోవచ్చు. ఎన్ని రూపాలుగా ఉపయోగించుకుంటే దానికి అన్ని తలలు ఉంటాయి. ఒకడు కేవలము టీవీయే చూస్తాడు అనుకోండి, మిగతా వాటికి కరెంటు ఉపయోగించడు, లైట్ వెలిగించుకోడు, ఇంకే ఫ్యాన్ వెలిగించుకోడు, ఏమీ వెలిగించుకోకూడదు. వాడు కరెంటు దేనికి ఉపయోగించుకుంటున్నాడు అంటే టీవీకి మాత్రమే ఉపయోగించుకుంటున్నాడు. అంతేత వాడింట్లో ఎలక్ట్రిసిటీ ఏకముఖి, టీవీ తప్ప ఇంకా దేనికో వాడు. వాడు ఇప్పుడు ఫ్యాన్ కూడా వాడుకుంటాడు, అప్పుడు వాడి ఇంట్లో ఎలక్ట్రిసిటీ ఎంత అయింది? ద్విముఖి అయింది. అంటే వాడు ఏమైనా తలలు మార్చేసాడా దేవతకి? ఎలక్ట్రిసిటీకి ఏం చేయలేదు కదా, ఏం చేశాడు? ఉపయోగించుకోవడం నేర్చుకున్నాడు. ఇంకేత ఏకముఖి కావాలా సప్తముఖి కావాలా ఇదంతా ఎప్పుడు అంటే మీరు దాన్ని ఉపయోగించుకోగలిగినప్పుడు, లేకపోతే ఏకముఖి అయినా ఒకటి, త్రిముఖి అయినా ఒకటి, సప్తముఖి అయినా ఒకటి. ఇంకేత విశ్వరూపము అని చూపిస్తాడు ఏకాదశి అధ్యాయంలో. అక్కడ ఆ భగవత్శక్తి యొక్క అనేక రూపాలుగా, అంటే ఆ భగవత్శక్తిని తాంత్రిక భాషలో వాడుకోవాలంటే కుండలిని శక్తి, రెండు ఒకటే, భగవత్శక్తి అన్నా కుండలిని శక్తి అన్నా ఒకటే. ఇంకేత అక్కడ ఎన్ని రూపాలున్నాయి, బహుముఖి, అనేక వస్త్రం, అనేక బాహు, ఉదరము. సాయికుంది ఆ విశ్వరూపం, భవనను చూడగలడు, కుక్కలను చూడగలడు, తన్ని తాను విశ్వరూపాన్ని చూడగలుగుతున్నాడంటే సాయి కూడా విశ్వరూపుడే, చూపించాడు విశ్వరూపుడికి. అది అర్థమవుతుంది కదా, ఇది దేవత. ఇంకా భగవద్గీతలో ఉన్నటువంటి ఆ గీత దేవత ఎలా వస్తుంది, ఆ గీతను ఒక దేవతగా చూడలేకపోతున్నాం మనం, దానికి ఒక స్వరూపం ఎంచుకోగలిగితే అది మహాయోగేశ్వర దేవి స్వరూపంగా మారుతుంది. తర్వాత అర్థమవుతుంది మీకు అది ఎందుకు ఆ స్వరూపంగా వస్తుందో, ఎందుకు ఆ ఆయుధాలు ఉన్నాయో. ఇంకా అనిష్టి ఛందస్సులో మీరు ఏ దేవతాశక్తినైనా ప్రవేశపెట్టవచ్చు. ప్రవేశపెట్టవచ్చు అంటే ఏంటి, ప్రవహించవచ్చు. కానీ ఆ దేవతాశక్తి ప్రవహించటానికి రెండు కావాలి మనకి, ఒకటి ఆ శక్తి ప్రవహించేటటువంటి తీగ ఉండాలి, దానిపైన అది ద్వంద్వాలు మనకి జీవితంలో వచ్చేటటువంటి సుఖ దుఃఖాలు, సిద్ధి అసిద్ధి, ఇవంతా కూడా ద్వంద్వాలి. కానీ ద్వంద్వాలు శక్తి కాదు, రాగి తీగ ఉంది పైన ప్లాస్టిక్ ఉన్నా లోపల పవర్ సోర్స్తో కనెక్ట్ లేకపోతే రాగి తీగ నుంచి కరెంట్ వెళ్ళదు, ప్లాస్టిక్ తీగ ఏం ఆపదు కరెంటుని. అర్థమవుతుంది, అంచేత నిర్ద్వంద్వం ద్వంద్వాతీత స్థితిలో ఉండు, నువ్వు ఉంటేనే కరెంట్ ఫ్లో అవుతుంది. కాదండి నా రాగి తీగ కాదు బంగారపు తీగ పెట్టేది చాలా కాదు, బంగారు తీగ నుంచి కూడా కరెంట్ వెళ్తుంది, సిల్వర్ తీగ నుంచి కూడా కరెంట్ వెళ్తుంది. మరి ఎందుకు పెట్టడం అంటే రేపు చాలా డబ్బులు ఎక్కువైపోయాక భారతదేశంలో రాబోయేటటువంటి రోజుల్లో మేము న్యూస్ పేపర్లో ఇరివించారు వాళ్ళ ఇంట్లో కరెంటే బంగారు తీగ వేయించుకున్నారు వాళ్ళు అని. దాని తర్వాత రెండో రోజు పేపర్లో న్యూస్ పడగానే ఏం వింటారు మీరు, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి బంగారు తీగనంతా ఎవడో కొట్టి లాక్కుపోయాడు. నిర్ద్వంద్వం భావన అర్థమవుతుందా, ఆ బంగారు తీగ ఎందుకు అంటే కరెంటు కోసం, రాగి తీగ ఎందుకు అంటే కరెంటు కోసం, ఎల్యూమినియం తీగ ఎందుకు అంటే కరెంటు. ఇందులో ఏది మంచిది, కరెంటు వరకు అన్ని ఒకటే కదా. అంటే నువ్వేమవుతా ఏంటిట, నువ్వు ఏ స్థితిలో ఉంటే ఏంటిట, నువ్వు కోరికలు తీరినా తీరకపోయినా ఏంటిట. నిర్ద్వందో నిత్యసత్వ సత్వము అంటే ఆ ఎసెన్స్ నీకు అర్థమైపోతాయి. నిర్యోగ క్షేమ ఆత్మవాణి, యోగక్షేమాలు కూడా ఇంకప్పుడు అనవసరం, ఆ శక్తే చూసుకుంటుంది అంతా. ఎందుకు ఆ శక్తి చూసుకుంటుంది, వేదాంత పరంగా కాదు, చేతగాక పిరిగితనగా నపూంసకమయ్యి యుద్ధం చేయలేక ఆ మాట కాదు అన్నది. అక్కడ అన్నది ఏంటి అంటే 84 లక్షల ప్రాణులు ఈ భూమి మీద ఉన్నాయని చెప్తున్నాయి. ఇది కాక భూమి లోపల ఎన్నున్నాయో మనకు తెలియదు, భూమి బయట ఎన్నున్నాయో మనకు తెలియదు. ఈ సౌరమండల వ్యవస్థలో కుజగ్రహం మీద, బృహస్పతి గ్రహం మీద, శుక్రగ్రహం మీద కూడా మనలాంటి చేతనత్వాలు ఉన్నాయి, శరీరధారులు లేరు. తేడా అర్థం చేసుకోండి, మనలాంటి శరీరధారులు లేరు కానీ చేతనత్వాలు ఉన్నాయి. వాళ్ళు మాట్లాడుతున్నారు కూడా మనతో, అనేక మనం చేసేటటువంటి సైంటిఫిక్ డిస్కవరీస్కి భగవంతుడి యొక్క ఆధారం కలే. ఆ శరీరధారులతో నువ్వు సంపర్కం పెట్టుకోగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. దానికి హేమ అనేటటువంటి నామము చాలా అద్భుతంగా పనిచేస్తుంది. బంగారానికి కూడా ఒక పేరు ఏంటి అంటే హేమ. మరి హేమ అనే నామం ఎందుకు వస్తుంది అంటే మీరు జిల్లేళ్ళు ముడి పెడుకోకండి, ఇవాళ మనం చదివే 5వ అధ్యాయంలో హేమ నామం వస్తుంది. ఎలక్ట్రిసిటీ పవర్ స్టేషన్ ఎక్కడైనా ఉండొచ్చు, ఉండొచ్చు కదా, దాన్ని ఏమంటారు ట్రాన్స్ఫార్మర్, ఎక్కడ ఉండొచ్చు, ఎక్కడైనా ఉంటుంది, ఆ ఉన్న చోటల్లో ఎలక్ట్రిసిటీ వస్తుంది. కానీ తెలియాల్సింది ఏంటి అంటే ఆ ట్రాన్స్ఫార్మర్ ఇన్స్టాల్ చేస్తున్నటువంటి వాడికి కనెక్షన్స్ ఇవ్వడం కావాలి. ఆ కనెక్షన్స్ ఎలా ఇచ్చింది, ఎలా ఇవ్వవచ్చు అనేటటువంటి విద్య కూడా జిల్లేలో ముళ్ళు ఉంది. కానీ వాడికి అర్థం కావట్లేదు, నేను మా ఇంట్లో కూర్చుంటామండి, పూర్ణిమ నాడు వెళ్ళి చేసుకోండి అంటే నిజంగా మీ కోరికలు తీరాలి అని ఉంటే నెలకు ఒకసారి బిల్లెడు ముడుకోండి, మీరు డాక్టర్లా హేమనామం చేసుకోండి. అమ్మ యొక్క కూతురు కాదు, అక్కడ పిచ్చి వేషాలు వేసుకోకండి. అమ్మ యొక్క కూతురుతో ఏం సంబంధం లేదు, మీలోనూ అదే శక్తి ఉంది అని అమ్మ చెప్తుంది, సాయి చెప్తున్నాను. వాళ్ళెవరు, మా హేమలోనే ఉంది, మా సత్యసాయము నా శరీరంలోనే ఉంది, సిద్ధి సాయము నా శరీరంలోనే ఉంది అని ఎవ్వరు ఎప్పుడు చెప్పలేదు. అందరూ చెప్పేది ఏంటంటే, బాబు అదే శక్తి మీలోనూ ఉంది, మీరు ఉపయోగించుకోవడం చేసుకోండి. ఇది దేవత. దేవత అనే దానికి చెప్పాను ఇదంతా. ఛందస్సు అర్థం లేదా? ఛందస్సు అంటే ఈ వాక్య నిర్మాణము ఆ శక్తిని కవర్ చేస్తూ ఉంటుంది. దేవత ఆ వాక్య నిర్మాణం లోపల ఉన్నటువంటి శక్తి. ఈ శక్తి భగవద్గీతలో 18 రూపాలుగా వ్యవహరించింది. అష్టాదశ భుజి దుర్గాదేవికి 18 చేతులు ఉంటాయని చెప్తారు. దుర్గాదేవిని సాధన చేస్తాడు అర్జునుడు యుద్ధం మొదలెట్టుకోవడం. ఎందుకు మనది ఎక్కువ ప్రచారంలోకి రాలేదు, కానీ మహాభారతం ఉంది. యుద్ధం మొదలెట్టే జస్ట్ ముందు దుర్గాదేవిని ప్రార్థన చేస్తాడు. 18 చేతులు ఉన్నటువంటి దుర్గాదేవి. ఇంతకీ నేను 4 చేతులు ఉన్న దుర్గాదేవిని ప్రార్థన చేయాలా, 18 చేతులు ఉన్న దుర్గాదేవిని ప్రార్థన చేయాలా అనేది నీ ఇష్టం. అంటే ఏంటి, నువ్వు 18 చేతులు దుర్గాదేవిని ప్రార్థన చేస్తే ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవాలి ఆ శక్తిని? మరొక మనకి కాదు కాదుగా, ఒక రకంగా కూడా ఉపయోగించుకోవటం రాలేదు. అంతేత మనం ఏంటంటే చిన్న మస్తా సాధన చేస్తున్నా ఉన్నాం. అది కూడా ఋషులు పెట్టారు. చిన్న మస్తా అని ఒక దేవత ఉంది, దానికి బుర్ర లేదు. బుర్ర ఎవరు ఇస్తాడు? శిష్యుడికి చేత కాదు. అంతేత చిన్న మస్తా సాధన చేయించేటటువంటి గురువు అక్కడ వ్యవహరిస్తాడు దానికి బుర్రగా. దేవతాశక్తుల గురించి మాట్లాడుతున్నాను నేను, కానీ దేవతాశక్తులన్నీ కూడా మీ కుండలిని శక్తుల యొక్క రూపాలే, నీ యొక్క రూపాలే. ఎందుకంటే నువ్వు దాన్ని భరించలేకపోతే ఆ దేవతాశక్తి ఉన్నా లేకపోయినా ఉంటే, ఉదాహరణకి అరుగుదల లేదు, స్టమక్ అల్సర్ ఉంది, నువ్వు తిను, ఎంత తింటావు, నువ్వు ఎంత డబ్బు ఉంటే వెళ్ళావు, నేను తినగలను అని బొండిగా తిన్నావు అనుకో, ఏమవుతావు? మా కుటుంబంలో ఒక ఆయనకి ఇదే బొగ్గుగత్తు బాధ. మా కుటుంబ సభ్యుల్లోనే ఒకళ్ళకి ఆ ఇంట్లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న రాత్రి ఆయన ఇంకా అర్థమైందా, మంట 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 అని ఆర్పిస్తున్నాడు. నాకు కొత్త కథ, సరే హోమియోపతి అది నాకు మందులు కాస్త తెలుసు కనుక ఈ మందు వేద్దామా ఆ మందు వేద్దామా, మీరు రాత్రి కదా ఏం చేద్దాం, సరే ఒక షాప్ కూడా మాకు తెలుసు హోమియోపతి షాప్ కూడా, నేను వాళ్ళు నిద్రలేపి కాదిచ్చి పంపిస్తున్నా. పెళ్లిలో వాళ్ళ ఆవిడ పక్కనే ఉంది, ఆవిడ అసలు చూస్తుంది దేనిత అవస్థ పడిపోతూ ఉంటే. వాళ్ళు ఆ రోజే బంధువులుగా మారారు. ఆ రోజే పెళ్ళి అయింది, అంతవరకు వాళ్ళు అవరు. బాబు నువ్వేం గాధారపడదు, మంచిది మామూలే, ఆయన తినొద్దు అంటే తింటాడు, తర్వాత కక్కుకుంటాడు, ఏం అవ్వదు ఆడుస్తాడంత. దాని తర్వాత ఆయన ఇంకో 20 బతికాడు. ఆయన ఇలా కక్కుకుంటుంది, బాధపడుతూనే ఏడుస్తూనే. కొత్త వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఇంకా నాయనమై మీకు తెలియదు అది ఎంత గాభరా పడిపోయినా. ఆ రోజు పెళ్లి జరుగుతుంది, నేనున్నాను అందులో, అక్కడ ఎంత పెళ్లి బాధ్యత నాది అక్కడ. అంతకంటే ఇంకేం లేదు, అంత అహంకారాలు స్వార్థాలే. ఆయన ఏమైపోతాడో నేను ఆలోచించలే, నా పేరు ఏమవుతుంది అని ఆలోచిస్తున్నా కదా. కానీ ఏమైంది, ఏమవులే. ఎందుకు చెప్తున్నాను నేను, దేవతాశక్తుల్ని మీరు ఉపయోగించుకోదలుచుకుంటే ముందు అసలు ఆ దేవతాశక్తికి ఉపయోగపడే ఉపకరణం మీ దగ్గర ఉండాలి. గాలి కావాలి అనుకుంటే కరెంట్ ఉంటే సరిపోదు, ఫ్యాన్ ఉండాలి. ఫ్యాన్ ఉన్నా సరిపోదు, అది దుంగ్ 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 అనకూడదు. మేము అనుకుంటున్నామండి బాగు చేద్దామని. మీకు తలనొప్పిగా ఉంటే తొందరపడతా ఎందుకు, మాత్రలు వేసుకోవటానికి ఆగొచ్చు కదా, తొందరే ఉంది. కానీ ఫ్యాన్ సరిగ్గకపోతే మాత్రం మీకు తొందర లేదు, కానీ దేవతాశక్తులు మీకు పనిచేయాలి. మీరు చేసే తప్పు అది. తక్షణం మీ శరీరానికి లోపం ఉంటే ఎలాగవుతాయి, ఇమీడియట్గా ట్యాప్ లీక్ అవుతూ ఉంటుంది. చాలా ఇళ్లలో నేను చూశాను. నేను స్వాధిష్టాన చక్రము, స్వాధిష్టాన చక్రము అంటే ఏంటి, సృజనాత్మకమైనటువంటి చక్రం. సెక్స్ అనే కాదు అక్కడ, ఎనీథింగ్ దట్ కెన్ క్రియేట్. బాత్రూమ్లో లీక్ అవుతూ ఉంటాయి, క్లీన్గా ఉండవు అంటే ఏంటనమాట మీ స్వాధిష్టాన చక్రం గాన్. అన్ని చోట్ల చూశాను నేను, చాలా పెద్ద పెద్ద వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను నేను. గ్యారంటీగా నాకు మీరు చూసుకోండి, మీలో కూడా నేను చెప్తున్నా గ్యారంటీగా లీక్ అవుతూ ఉంటుంది, లేకపోతే ఏదో ఉంటూ ఉంటుంది అట్లా, లేకపోతే పాచి పట్టి ఉంటుంది, ఏదో ఉండి ఉంటుంది. నా జీవితాలు బాగా లేవండి, నా సృజనాత్మకత లేదండి, నేను ఏం చేసేది సృజనాత్మకత లేకపోతే. ఆ లింక్ మీకు తెలియాలి. అఖండ మండలాకారం వ్యాప్తమైన చరాచరం ఎత్ పదం దర్శితమైన అంతట కబుర్లు చెప్తే లాభం లేదు. సైన్స్ లో కనెక్షన్స్ ఇచ్చుకోవాలంటే కనెక్షన్స్ ఇచ్చుకోవాల్సిందే. మీరు దాని మీద వాస్తు శాస్త్రం డెవలప్ చేశారు మన ఋషులు, ఎలా కనెక్షన్ ఇచ్చుకోవాలి. అంతేత మీరేమనుకుంటారు, నేను ఈ గోడను తీసేసి అక్కడ గోడ కట్టేస్తే నా జీవితం మారిపోతుందో అని. గోడల మీద ఏం లేదు, ఉపయోగించుకునే విధానం మీద ఉంది. నీకు ఉపయోగించుకోవడం చేత కాకపోతే ఎంత పెద్ద పరికరం ఉన్నా కూడా మీకు వేస్తే. అంతేత పరికరం అంటే ఏంటి, ఛందస్సు. పరికరం అంటే ఛందస్సు అయినా కరెంటుని టీవీ ఒకలాగా మూసేస్తుంది, ఫ్యాన్ ఒకలాగా మూస్తుంది. అంతేత ఇవంతా ఏంటి, ఛందస్సులే. అది మనకు అర్థం అవ్వాలి. సాధన చేస్తున్నప్పుడు, దేవత యొక్క ఉపాసన చేస్తున్నప్పుడు ఛందస్సు అంటే ఏమిటి, ఏమిటి. కానీ దేవత ఛందస్సు ఉన్నా సరిపోదు, ఋషి ఒకడు ఉండాలి. ఇందుకు ఆ ఛందస్సుని ఆ దేవతని ఉపయోగించుకోవటం ఎలాగో చెప్తాడు ఆ ఋషి. మనకి ఛందస్సు పాడైంది అనుకోండి, ఎలక్ట్రికల్ లో ఉండేటటువంటి ఛందస్సు, ఎవరి దగ్గరికి వెళ్తాం, ఎలక్ట్రికల్ ఇంజనీర్ దగ్గరికి వెళ్తాం. అంటే ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఎవడనమాట, విద్యుత్ యొక్క ఋషి. దేవత ఏంటి, విద్యుత్. ఛందస్సు ఏంటి, యంత్రము. ఈ మూడు ఉండాల్సిందేగా. ఏదైనా ఒక వస్తువు ఉపయోగించుకోవాలంటే ఋషి ఉండాలి, దేవత ఉండాలి, ఛందస్సు ఉండాలి. మరి భగవద్గీతలో ఎవరది ఋషి? ఖచ్చితంగా మనకు అర్థం అయిపోతుంది. ఎవడు ఎవడు ఋషి? జయ కృష్ణ. వాడితోనే వస్తుంది గొడవదంతా. అసలు ఇంకో ఋషి అయితే బా, వాడు ఎప్పుడు ఏం చెప్తున్నాడు ఏం చేస్తున్నాడు, అర్జునుడి 64 ఏళ్ళ కన్ఫ్యూజ్ అయిపోతే తన చెప్పేది ఏంటో మళ్ళీ మళ్ళీ. కానీ మనం చేయగలిగేది ఏం లేదు, ఆ ఋషి ఋషే. అంతే ఋషి ఎవడు, కృష్ణుడు. ఛందస్సు ఏంటి, చెప్పండి. ఇంకెక్కువ చేయించావు, మరి అది అర్థం అవ్వాలి మనకి. అప్పుడు మీరు విష్ణు సహస్రనామం చదివినా, లలిత సహస్రనామం చదివినా, అది పలకటం మొదలు పెడతాయి. ఇంకా ఒకరోజులో పలుకో, ఇంజనీర్ ఒక రోజులో అయిపోతారా, మీరు ఒక రోజులో పలుకో. కానీ అవి ఎలా ఉపయోగించుకోవాలో అర్థం అవుతాయి. అంగన్యాస కరన్యాసాలు అందరూ చేస్తాం. ఋషి కృష్ణుడు, మీరు అలా ఆలోచించకండి. ఎప్పుడు దేవత అంటే ఏం చెప్పాను నేను, శక్తి, శక్తి కదా. మీరు అది ఆలోచించాలి. కానీ మనుషుల గురించి, దాని గురించి ఎందుకు ఆలోచిస్తారు? దేవత ఎవరు, ఏ శక్తి? గీతామృతం మహత్ అని చెప్తాడు కదా, ఆ గీత యొక్క ధార. అంటే గీతని మనం ఎలా చదువుతున్నాం, పారాయణ గ్రంథంగా చదువుతున్నాం, శక్తిగా మనం చూడలే. ఇప్పుడు ఎలక్ట్రిసిటీని ఒక శక్తిగా చూసినప్పుడు మీరు ఆ శక్తిని ఎలా ఉపయోగించుకోవాలని ఆలోచిస్తారు. అంటే ఇందులో ఉన్నటువంటి శక్తి ఏంటి అంటే, కృష్ణుడు వ్యాసుడు ఏం చెప్పారంటే, శక్తి పేరు నేను పెట్టను ఇప్పుడు, దాన్ని ఏమేమి చెప్తే, సర్వోపనిషదో గావో దుగ్ధ గోపాల నందన పార్థవత్స సుధీర్ భోక్త దుగ్ధం గీతామృతం మహత్. అంటే గీతలో ఉండేది గీత యొక్క శక్తి అనుకోండి చాలు, తర్వాత దానికి పేరు పెట్టుకుందాం మనం. అంటే గీతలో ఉండేటటువంటిది ఒక శక్తి, ఆ శక్తికి గీతలో ఉన్న శక్తి అని పేరు పెట్టుకుందాం మనం. తర్వాత దానికి ఏం పేరు పెడదాం అనేది పుస్తకం అంతా అయిపోయాక ఆ పుస్తకంలోనే మనకి తెలుస్తుంది ఆ పేరేంటో. శక్తి అర్థమైంది కదా, ఋషి ఎవడు, కృష్ణుడు. శక్తి గీత. కానీ గీత అనే బుక్ కాదు, ఎలక్ట్రిసిటీ శక్తి కాదు. ఎలక్ట్రిసిటీ ప్రకృతిలో ఉన్న ఒక శక్తి, దానికి మీరు పెట్టిన పేరు ఎలక్ట్రిసిటీ. అలాగే మనం పెట్టుకున్నటువంటి పేరు గీత అంటున్నాం. కానీ గీత మీరు చదివినప్పుడు ఆ గీత యొక్క శక్తి మీకు అర్థం అవ్వాలి. పారిపోతాను, నాకు ఈ జీవితం వద్దు, నాకు నెత్తురు కూడవద్దు, వాడు నన్ను చంపేసినా చాలు అనే తిరిగితనాన్ని ఆవహించినటువంటి వ్యక్తిని నిలబెట్టి యుద్ధం చేయించి గెలిపించిన శక్తి అది. మీ ప్రాబ్లమ్స్ ఎంత, ఆ ప్రాబ్లం ఉందో. అంటే అంత అద్భుతమైనటువంటి శక్తి మన దరిదాపుల్లో పెట్టుకుని మనం ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాం అంటే, అది శక్తి అని అనుకోవటండి. మీరు ఇప్పుడు పుస్తకాలు మనం చదువుతూ ఉంటే అది ఒక శక్తి అని కదా చదువుతున్నాం. మనం కామర్స్ చదివితే కామర్స్ శక్తి వస్తుంది మీకు, కెమిస్ట్రీ చదివితే కెమిస్ట్రీ శక్తి వస్తుంది, మరి గీత చదివితే గీత శక్తి రావాలిగా. అది మనం ఆలోచించాం. ఇక్కడ కూడా ఆధ్యాత్మిక జగత్తులో ఆ మార్పు మనం తీసుకురావాలి. గీత అనేటటువంటి శక్తి రావాలి. దాని మీద ఉన్నటువంటి ఛందస్ ఏంటి? ఆవరణ ఏముంది? అనిష్టప్ ఛందస్. ఈ అనిష్టప్ ఛందస్ అంటే ఏంటో అర్థం చేసుకోండి. వాక్కి నాలుగు స్థాయిలు ఉంటాయి, వైఖరి, మధ్యమ, పశ్చంతి, పర. ఈ నాలుగు ఆవరణలు, వీటిని ఛేదించుకోవాలి మీరు. ఆ ఆవరణలు మనం ఎక్కడ ఛేదిస్తున్నాం? వాక్కునవతే ఉపయోగిస్తున్నాం, కానీ వాక్కులో ఏమీ లేదు. సూర్యుడు ఇదొక వాక్. కానీ సూర్యుడు అనేటటువంటిది మామూలు వ్యక్తి చూస్తే ఏమంటాడు? ఉదయిస్తున్న సూర్యుడు గుర్తొస్తాడు. థియాసఫిస్ట్ అయితే వాళ్ళు సోలార్ లోగోస్ అని మహా ఉద్గ్రంథాలు రాసి పారేశారు సూర్యుడి మీద. మన భారతీయులకి సూర్యుడు అంటే సూర్య ఆత్మ జగత స్పృశిష్ట, ఈ సూర్యుడే సంపూర్ణ సృష్టికి ఆత్మ. మరి మనం సూర్యుడు అంటే ఏమీ అర్థం అవటలే మనకి. ఇదంతా తెలిసిన వాడికి ఇప్పుడు అర్థమైంది. ఆ వాక్ మీ జ్ఞానాన్ని బట్టి మీకు దాంట్లో ఉన్నటువంటి రహస్యాలు బయటకు వస్తూ ఉంటాయి. అంతే, అనిశ్చిత ఛందస్ అంటే ఏం రహస్యం తెలుపుతుంది? వాక్ శక్తి యొక్క రహస్యం తెలుపుతుంది. ఈ సృష్టి మొత్తము దేని ద్వారా ఉత్పన్నమైంది అంటే వాక్ శక్తి ద్వారా అని చెప్తున్నాడు. ఇంకా వాక్ శక్తి యొక్క రహస్యాలు ఎప్పుడైతే నీకు అర్థమవుతాయో, నీ శరీరం యొక్క రహస్యాలు ముందు నీకు అర్థమవుతాయి. ఎందుకంటే నీ శరీరం కూడా వాక్ నిర్మితమే. అంతేత ఋషులు ఆ వాక్ను ఉపయోగించి నీకు నయం అయిపోయింది పో అంటాడు అనుకో, నయం అయిపోతుంది. మనం అంటే నయం అవ్వదు. ఎందుకు? ఆ ఋషిని దేవతని పట్టుకోలే. వాక్కు ఒకటి సరిపోదు. వాక్కు ఒక ఛందస్ అంటే అది ఆవరణ, ఆ శక్తిని పంపించడానికి బాంబులాగా. తేడా అర్థమవుతుంది కదా. ఇంకొక భగవద్గీత చదివినప్పుడు అందులో ఉన్నటువంటి ప్రతి అనిష్ట ఛందస్సుని మీరు ఒక శక్తి గుళికిగా పట్టుకోగలగాలి. మార్పుంది మీ జీవితాలు దాంతో. ఆ మార్చటానికి ఒకరోజు రెండు రోజులు సరిపోదని చెప్తున్నాను కదా. ఇంకా అదంతా నేర్చుకోవాలి అంటే మీరు ఈ క్లాసెస్ని ఆ సాధకులుగా మార్చుకోగలగాలి. అంటే గీతా సాధకులుగా మీరు జీవితాన్ని మార్చుకోగలగాలి. అది మార్చుకోవాలి అంటే మొట్టమొదట మీకేం కావాలి అంటే లగ్జరీ ఐటమ్స్ కావాలి. అదే ఇప్పుడు మనం చదువుకోబోయేది కర్మ సన్యాస యోగము. కర్మ సన్యాస యోగము అంటే ఏంటి? రుబ్బుతూ కూర్చోవాలనుకోను, గీత చదువుకోవటానికి టైం ఉండదు. అంతేత మీ ఇంట్లో ఏముండాలి? గ్రైండర్ ఉండాలి కదా. వంట చేయాలి, అది చేయాలి. ఆ కర్రలు దుఃఖరుగుతూ సినిమాలు చూపిస్తూ ఉంటారు కదా, హీరోయిన్ కడమట నీళ్లు కారిపోతూ ఉంటాయి. అలాంటి ఇష్టం ఉంటే లాభం లేదు కదా. ఏముండాలి? మీకు గ్యాస్ ఇప్పుడు కొత్తది వచ్చింది, మీకు తెలియదు. ఎలక్ట్రిక్ దాంట్లో మైక్రో హీటర్, మైక్రో హీటర్స్ అని వచ్చాయి, మైక్రో ఓవెన్స్. అవి కెమికల్ని కూడా చాలా మీకు ఉపయోగపడతాయి. ఇంకా ఎందుకు ఇండియాలోకి ఫ్యాషన్ రాలేదు, ఇంకా రావాలి, వస్తే ఇంకా అది మంచిది. అది అనేక కెమికల్ రియాక్షన్స్ గంటలు గంటలు పట్టేవి, దాంతో నిమిషాల్లో జరిగిపోతూ ఉంటాయి. కానీ దానివల్ల లాభం ఏంటి? టైం మిగులుతుంది మీకు. ఎక్కడికో చోటకి వెళ్ళాలి, నడుచుకుంటూ వెళ్ళాలి. ఓ 20 కిలోమీటర్ నడుస్తాము మంచిదే, కానీ నడుస్తూ అక్కడికి వెళ్ళాక ఓపిక ఉండదు వినటానికి చేయటానికి, అని పడిపోతాం. అలా పడిపోకుండా ఏ కారు ఏ ఏరోప్లేన్ నుండి వెళ్ళిపోయావు అనుకో. ఇవంతా ఏంటి? కర్మ సన్యాసము. ఇంకా జ్ఞానం వచ్చిన తర్వాత, నా జ్ఞానం ఎప్పుడు వచ్చింది మనకి? 4వ అధ్యాయంలో వచ్చింది కదా. ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి అంటే మీరు కర్మ సన్యాసం చేయగలగాలి. అంటే మీరు చేస్తున్నటువంటి బాధ్యతలు, మీరు చేసేటటువంటి పనులు మీరు ఇతరులకు అప్పచెప్పగలిగినప్పుడు, దానికి తగిన పరిస్థితులు ఏర్పడినప్పుడే కదా మీరు క్లాసులకు రాగలరు, నేర్చుకోగలరు. అది ఎలా చేయాలో చెప్తున్నాడు. ఏ శక్తిని ఉపయోగించి? గీతాలో చెప్పబడేటటువంటి శక్తిని. ఆ శక్తి పేరేంటో తర్వాత చూద్దాం. ప్రస్తుతం మాత్రము గీతలో ఉండేటువంటి శక్తిని. అంచేత ఇప్పుడు ఋషి దేవత ఛందస్సులు అర్థమయ్యాయి కదా. అంచేత గీతకి చాలా మంచి బుక్ వచ్చేసాను, మరి ఇందులో ఉంటూ లేదు. ఒక అంధన్యాస కరన్యాసాలు ఇందులో చూశాను. ఇంతలా పుస్తకం ఉంటుంది గీతామకరంలో, దాని ముందలు ఉంది. దాంట్లో కీలకం, న్యాసాలు అవంతా కూడా మీరు సాయంత్రం అవంతగానే నా బుక్ ఉంటే తీసుకునండి. ఎందుకంటే రేపు సాయంత్రం తీసుకురా, చూద్దాం అది ఎలా ఉపయోగించుకోవాలి అని చెప్పి అవంతా వదిలేసి డైరెక్ట్ గా మనం వెళ్ళిపోతాం. లలిత చదివే వాళ్ళని చూస్తూ ఉంటాను. పూర్వపీఠగా చదవరు, ఉత్తరపీఠగా చదవరు. పూర్వపీఠగా ఉత్తరపీఠగా ఋషులు అంత పెద్దది ఎందుకు రాశారు అంటే ఆ శక్తిని కంట్రోల్లో ఉంచడానికి. మన అదృష్టం ఏంటంటే అందులో ఉన్నటువంటి శక్తి గురించి మనం ఆలోచించాం అని చెప్పి ఆ వాక్ అలాగే ఉంటుంది. ఎక్కడి నుంచి మొదలు పెడతారు? ఓం అని కూడా మొదలు పెట్టారు. శ్రీనాథ శ్రీమహారాజ శ్రీమ శ్రీనివాసి శ్రీ శివాసు శక్తి చేయగలుగుతా అంబికావో అయిపోయింది. శక్తితో అట్లా ఆడుకుంటున్నావు నువ్వు. శక్తికి కావాల్సినటువంటి ఆ కంట్రోల్స్ పెట్టాం మనం. కంట్రోల్స్ రెగ్యులేటర్ లేని ఫ్యాన్ ఏమవుతుంది? నీకు ఉపయోగపడదు. రెగ్యులేటర్ దాన్ని పెట్టినా 5వ రోజు 6వ రోజు అది ఫ్లాప్ అయిపోతుంది. మన అదృష్టం ఏంటి అంటే మనకు ఆ జ్ఞానం లేదు కనుక మనం శక్తి అని భయపడం. మహాశక్తి అంటాం తప్ప శక్తి అని మనం ఆ శక్తి భావనతో కనుక చేస్తే చచ్చినట్టు నియమాలన్నీ మీరే పాటిస్తారు. ఎలక్ట్రిసిటీ ఉంది, మీ చేయి తడిగా ఉంది అంటే మీరేం ప్లగ్ పెట్టరు. ధైర్యం చాలదు మీకు పెట్టడానికి. చేయి జాగ్రత్త తుడుచుకుని తొడయిందో లేదో చూసుకుని పెడతారు. కాదండి నాకేం భయం లేదు అని పడతాం అనుకో, తర్వాత మేము అవస్థ పడాలి. వాడికేం భయం ఉండదు. కానీ మరి లలితాదేవిని మేము చేస్తున్నాం కదా, మాకేమవుతుందండి? ఋషులు ఎంత ప్రేమమైందంటే ఆ ఛందస్సులోనే మీ యొక్క భావ తీవ్రత బట్టి వచ్చే డెక్కి చేశారు. అందుకే ఏ యథామాం ప్రపద్యంతే తాం సదైవ భయాన్యం. నేను చదువుకున్నాం కలిగాను. కానీ అది వాళ్ళ గొప్పతనం అది, కానీ మన చేతగా అంటాను అని. వాళ్ళంత గొప్పవాళ్ళు కనుక నేను కేర్లెస్ గా ఉంటాను అంటే నేర్చుకుంటే నువ్వు ఇంకా ఎక్కువ ఉపయోగించుకోగలుగుతావు. అది చూసుకొని 5వ అధ్యాయం తీయండి. కర్మ సన్యాస యోగం. అర్జున వాచ సన్యాసం కర్మణ కృష్ణ పునర్యోగం చేసి యోరేకం తన్నే బ్రూహిత నిశ్చితం. కృష్ణ ఒకసారి కర్మ సన్యాసమును వెంటనే కర్మయోగమును ప్రశంసించుతున్నారు. కాబట్టి రెండింటిలోనూ నాకు శ్రేయస్కార్యము సాధన ఒకదాన్ని చక్కగా నిశ్చయించి చెప్పు. మళ్ళీ కన్ఫ్యూజన్. నేను ఎక్కడో ఎక్స్ అవుతుంది చదువుకున్నా. ఒకటేంటి సన్యాసం, రెండోదేంటి కర్మ. సన్యాసం పుచ్చుకో, అసలు కర్మ మీద నీకేం బాధ్యత లేదు అంటే ఎక్కడ తప్పు చేస్తున్నాము అంటే నీ కోరికలు లేకపోతే పనిచేయటం చేత కావటం లేదు. కోరికలు లేకుండా పనిచేయటం. కానీ నీ శరీరంలో నువ్వు జీవించి ఉండేటటువంటి ప్రతి ప్రక్రియ కూడా నీ కోరిక లేకుండానే జరుగుతుంది. అరుగుదల నీ కోరికేం లేదు, దాని పద్ధతి ప్రకారం అని అరిగిపోతుంది. కళ్ళు రెప్పలు పట్టడం, బ్లడ్ సర్క్యులేషన్ అవ్వటం, మాట్లాడటానికి నీ పెదవిని కదలటం, ఫలానా మాట ఉచ్చరించాలి అంటే కనీసం 333 కండరాలు కదలాలి మన శరీరంలో. నీకు తెలుసా ఏ కండరం కదులుతుంది? ఎందుకంటే నువ్వు చేసేటటువంటి అనేక పనులు, నువ్వు జీవించి ఉండటానికి ఆధారమైనటువంటి పనులలో నీ సంకల్పం లేదు. సంకల్పం లేదు కాదు, అసలు నీ ప్రమేయం లేదు. నువ్వు అనవసరంగా వేలు పెట్టావనుకో, కొంపలు అంటుకుంటాయి. దానంటే అది పనిచేస్తే చాలు. గుండె కొట్టుకుంటూ ఉంటుంది, రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది, ఊపిరి తీసుకుంటూ ఉంటాం, గోళ్ళు పెరుగుతూ ఉంటాయి, ఊడిపోకుండా ఉంటే జుట్టు పెరుగుతూ ఉంటుంది. నీ ప్రమేయం ఏమైనా ఉందా అక్కడ? బట్ట తలవటానికి నీ ప్రమేయం లేదు, జుట్టు పెరగటానికి నీ ప్రమేయం లేదు. అంటే నీ జీవితంలో అతి ముఖ్యమైనది ఏంటంటే ఊపిరి పీల్చుకోవడం, తిన్నదరగటం, నిద్రపోగలగటం. నువ్వు ఇష్టం వచ్చినప్పుడు నిద్రపోతుందాం, నిద్రపట్టం లేదు అని బాధపడుతూ వస్తారు. ఎందుకు అంటే నిద్రపోవటం కూడా నీ చేతిలో లేదు. అసలైన ఇవేవీ నీ చేతిలో లేనప్పుడు ఎందుకు పనికిరాని ఇవేవో నీ చేతిలో ఉన్నాయని భ్రమపడితే మూర్ఖులు కాక ఏమిటి అని అడుగుతున్నాడు శ్రీకృష్ణుడు. మూర్ఖత్వం జీవించి ఉండటం నీ చేతిలో లేదు, నీ శరీర ధర్మాలు నీ చేతిలో లేవు, ఏది నీ చేతిలో లేవు. అంటే నీ చేతిలో ఉన్నది ఏంటంటే ఎదుటి వాడిని తిట్టేదా వద్దా, ఎదుటి వాడిని కొట్టేదా వద్దా, ఎదుటి వాడిని ఎలా బాధ పెట్టాలి నా మాటలతో, ఎందుకు పనికిరాదు. నువ్వు బాధ పెట్టినా వాడికి ఏమో వాడేమో అనుకోడు, నువ్వు బాధ పెట్టినంత మాత్రమే. తర్వాత వాడికి ఓపిక ఉంటే ఎదురు తిరిగి నేను నాలుగు అంటాడు, వాడికి ఓపిక లేకపోతే నేను వెనక అతను నాలుగు అంటాడు. జరిగేది అంతే, అంతకంటే ఇంకేం జరగదు. నీ కుర్తిని ఏంటంటే నీ లోపల ఉన్నటువంటి ఆ చెత్త చెదారాన్ని బయటకు కక్కుకున్నావు, అంతకంటే ఇంకేం లేదు. అందుకని ఏం చెప్తున్నాడు అక్కడ, నీ కోరికలు ఏమీ పనిచేయవు నాయన, ప్రకృతి ఏదో ఒక విధంగా వెళ్తోంది, దాంతో పాటు నువ్వు కలిసిపోయి ప్రవహించు, దాన్నే సమర్పణ యోగము అంటాం. అంతే దాంట్లో కలిసిపోయి ప్రవహించటం ఎలా అన్నది ఇప్పుడు నీకు పెద్ద ప్రశ్న అయిపోయింది. ఎంత దూరంగా ఎంత మూర్ఖమైన స్థితిలో వచ్చావో చూసుకోండి. ఏది మన చేతిలో లేదు అని చెప్తున్నా కూడా మళ్ళా ఏమంటాం, కానీ మన మరి మన చేతిలో లేదు మనం ఏం చేయాలి, చదువుకోవాల్సిందే, సాధన చేయవలసిందే. ఆ మార్గంలో మీరు వెళ్ళండి తప్ప అనవసరంగా సమాజం అది ఏ మార్గంలో వెళ్తుందో అది మీకు ఎందుకు ఉపయోగపడదు. మరి ఏం చేయాలి మీరు, మనకి భోజనం కావాలి అంటే వంట వండుకోవాల్సిందే కదా, నిద్రపోవాలి అనుకుంటే మొట్టమొదట ఏంటంటే శరీరం అలవాలి. ఇప్పుడు నిద్ర పట్టకపోవటానికి ఏకైక కారణం ఏంటి అంటే శరీరం ఏం అలవటంలే, మనస్సు అలసిపోతుంది కదా. మనస్సుకి నిద్రపోయినా మనస్సు పనిచేస్తూనే ఉంటుంది, మనస్సు నిద్రలో ఏం ఆగదు. లేదా మనస్సుకి అలసట అంటే ఏం లేదు, మీ అపోహ ఏంటి అంటే మనస్సు కాదు అలసిపోయింది, మీకు బోర్ కొడుతుంది. బోర్ కొట్టకపోతే అలవదు మనస్సు, బోర్ కొడుతుంది. సినిమా చూస్తూ చూస్తూ మీకు ఆవలింతలు నిద్రలు వచ్చాయి అంటే అర్థం ఏంటి, బోర్ కొట్టిందని. కానీ ఇంతవరకు మీరు ఎప్పుడైనా సినిమా చూస్తూ ఆవరించేవాళ్ళని చూసారా, చూసారా? నేను చూడలేదు. నిద్రపోతారు, నిద్రపోతారు సరే, అది వాళ్ళు పరాకాష్ఠకి వెళ్ళిపోయారు. అర్థమవుతుంది ఎందుకు చెప్తున్నాను. కానీ మనం ధ్యానాన్ని కూర్చోగానే నిద్ర వచ్చేస్తుంది, జపాన్ని కూర్చోగానే నిద్ర వచ్చేస్తుంది. అంటే ఏంటంటే మనస్సు లేదు దాని మీద. అది మీరు అర్థం చేసుకోండి తప్ప, అందరికీ అలా అవుతుంది కనుక అవునండి అందరికీ అలాగే వస్తుంది, అది అంతేనండి. వద్దండి, మీరు మాత్రం మనస్ఫూర్తిగా అసలైన రహస్యాలు తెలుసుకుని లైన్లో పడండి. ఎందుకు ఇక్కడ ఈ మాట వస్తుంది, సన్యాసము కర్మయోగము రెండు నువ్వే చెప్తున్నావు, రెండు బాగానే ఉందంటున్నావు, ఏది మంచిది అంటే యాక్చువల్గా కృష్ణుడు చెప్పేది కూడా సన్యాసమే మంచిదండి. కానీ సన్యాసం అంటే మనకున్నటువంటి అద్భుతమైన తెలివితేటలతో మనం ఏం చెప్పుకుంటాం, కానీ మానేసిన వాడు అని. న్యాసము అంటే అర్థం ఏంటి, చేయటం. సన్యాసము అంటే బాగా పని చేయగలిగేవాడు అని, వాడు సన్యాసి. మనం అన్ని తలకిందుల అర్థాలు ఇచ్చుకుని చాలా సుఖంగా బతుకుతాం. ఎందుకంటే ఆ తలకిందుల అర్థాలు ఇచ్చుకోలేకపోతే జీవించలేవు. అది మంచిది అని తెలిసాక నేను అలా జీవించటం లేదు అంటే నీకు చాలా ఆవేదన వస్తుంది. సన్యాసం పనికి వస్తుందండి సన్యాసి గడి అన్నావు అనుకో, అసలు సన్యాసం గురించి నువ్వు ఆలోచించక్కర్లేదు. అదే ప్రాబ్లం ఇక్కడ అర్జునుడికి వచ్చింది. ఇంతకీ సన్యాసాన్ని ఇవ్వాలా, నేను కర్మ చేయాలా, యుద్ధం చేయాలా, ఏం చేయాలో చెప్పన్నాడు శ్రీ భగవాన్ వాచ. సన్యాస కర్మయోగశ్చాన్ని శ్రేయస్కర్మో తయోస్త కర్మ సన్యాస కర్మయోగో అభిశిష్యత. రెండు మంచివి అన్నాడు. వాళ్ళు అడగటం మానడు, ఈయన జవాబు ఇవ్వటం మానడు. రెండు మంచివి అన్నాడు. ఉప్పు వేయాలి, ఎక్కువ ఉప్పు వేయాలా తక్కువ ఉప్పు వేయాలా, అంటే ఏంటి, ఎక్కువ కాకూడదు. ఆ కామన్ సెన్స్ ఇక్కడ ఎందుకు రాదు మీకు, అక్కడేమో అంత గాజు గొప్పగా చెప్పేశారు కదా, ఉప్పు ఎక్కువ వేయకూడదండి తక్కువ వేయకూడదండి. మరి కర్మ కూడా ఎక్కువ అవ్వకూడదు, అంతే సమత్వం యోగ వచ్చేది. ఆహా, ఉప్పు ఎక్కువ వేయాలండి, వేయకూడదు. ఏం చేస్తాం, సింపుల్ కామన్ సెన్స్ కనుక ఆధ్యాత్మిక జగత్తులోకి తెచ్చేసుకుంటే అసలు అర్జునుడు వేసేది అంటే అర్జునుడు కామన్ సెన్స్ లేదని మనం ఒక పిహెచ్డి సబ్మిట్ చేస్తే పిహెచ్డి వచ్చేస్తుంది. కామన్ సెన్స్ అనమాట. కర్మ ఎంత చేయాలి, ఎంత చేయాలి అంత చేయాలి, ఉడికించాలి, ఎంత సేపించాలి, ఫ్రై చేయాలి, ఎంతసేపు ఫ్రై చేయాలి, ఫ్రై చేయటానికి కర్మ కావాలి. మనం ఎంత ఫ్రై చేయాలో అంతవరకు వెళ్ళాక ఏం చేయాలి, కర్మ ఆపేయాలి. అంతే కర్మ కావాలి, సమ కావాలి, ఇంతకీ ఎంత కావాలి, అదే చెప్పాడు. ఉభవతం నిశ్రేయస కరాభో, రెండు మంచివే. తయోస్తు కర్మ సన్యాస కర్మయోగో విశిష్టతే. అంచేత కర్మ సన్యాసము కంటే కర్మ చేయటం మంచిది అన్నాడు. ఎందుకు, కర్మ సన్యాసమే చేస్తే అసలు రిజల్టే రాదు. రిజల్ట్ రావటం మొదలెడితే మొదట్లో నువ్వు కాస్త ఓవర్ ఫ్లై చేసేసిన అనుభవంతో ఏం చేయగలుగుతావు? అయిపోయినండి, ఎక్కువ పర్వాలేదు. నేను చెప్తూ ఉంటాను కదా, బంగాళదుంపల బొగ్గుల, అరటికాయ బొగ్గుల, అంటే కూర ఏంటి అంటే బొగ్గులే, కానీ ఏం కూర చేశారు ఫ్రై అంటే అరటికాయ ఫ్రై చేసి బొగ్గుగా మార్పిస్తారు, అదే అరటికాయ బొగ్గు అవుతుంది. ఓకే, మొదట్లో అవుతుంది అది, తర్వాత ఏమవుతుంది? అలవాటు అయిపోయింది కదా, మధ్యలో కూడా వస్తుందా? అర్థమవుతుందా? అంతే, కర్మ సన్యాసమే మంచిది. కానీ కర్మ సన్యాసం ఎప్పుడు మంచిది అంటే, నువ్వు కర్మ చేయటం బాగా వస్తే ఆటోమేటిక్ గా నువ్వు ఎక్కడ ఆపాలో అక్కడే ఆపేస్తావు నువ్వు దాన్ని. ఏ సనిచ్చి సన్యాసి యోన ద్వేషణ కాంక్షత నిర్ద్వందోహి మహాబాహు సుఖం బంధాత్వ ముచ్చత, ఇందాక చెప్పింది నిర్ద్వందంగా ఉండండి పరిస్థితిగా ఉంటే ఖచ్చితంగా నువ్వు కర్మ సన్యాసం చేసుకోగలుగుతావు. సాంఖ్య యోగో కృదగ్బాల ప్రవదంతిన పండిత ఏకమప్యాసిత సమ్యక్ ఉభయోర్విందతే బలం. పైన పేర్కొనబడిన సన్యాసము మరియు కర్మయోగములు మూర్ఖులకు వారు వేరువేరుగా ఫలముల సంగునిగా చెప్పెదరు. ఇందాక నేను చెప్పిన దానిని ఏ చిన్న పని చేయాలన్నా కూడా కర్మ ఉండాలి, కర్మ సన్యాసం ఉండాలి. బ్యాట్ పెట్టుకుని కొట్టాలి, ఊపాడు, బాల్ తగిలింది, బాల్ ఎక్కడికో వెళ్ళిపోయింది, వెళ్ళిపోయినా వీడు బ్యాట్ ఊపుతూనే ఉన్నాడు అని. కర్మ సన్యాసం ఎప్పుడు బ్యాట్కి బాల్ తగలగానే ఆపగలిగిన వాడు టెండూల్కర్ అవుతుంది, కానీ బ్యాట్ పట్టుకుంటూ ఉంటాడు, బ్యాట్ బాల్కి తగలడు. కర్మ చేస్తా, కానీ కర్మ చేస్తూ ఉంటాయి కదా. అంటే ప్రతి దాంట్లోనూ యోగ ఉన్నది. అందుకే అరవింద చెప్పేది ఆల్ లైఫ్ ఈజ్ యోగ. మనం పుచ్చివాడలాగా భగవద్గీత చదువుకున్నప్పుడు యోగులంగా నువ్వు ఏం పని చేస్తున్నా యోగివే. నీ కళ్ళు కాంతిని రిసీవ్ చేసుకుంటాయి, బ్లూ కలర్ కాంతిని వేరు చేయగలగాలి, ఆ ఏడు రంగుల్ని వేరు చేసుకోగలిగితేనే కదా నీకు రంగులు వేరువేరుగా కనిపిస్తాయి. నువ్వు వేరు చేసుకోవటం రాకపోతే అలుక్కుపోతున్నా. అంతేత కర్మ సన్యాసం అక్కడ జరుగుతోంది. నీలం రంగు మిగతా రంగుల్ని సన్యాసిస్తుంది, ఎరుపు రంగు మిగతా రంగుల్ని సన్యాసిస్తుంది, నలుపు రంగు అన్ని రంగుల్ని కల్పిస్తుంటుంది, తెలుపు రంగు అన్ని రంగుల్ని పంపించేస్తుంది. అంచేత ప్రతి చోట స్వీకరించటం ఉంటుంది, వదిలేయటం ఉంటుంది. అది నేర్చుకోవటమే ఆధ్యాత్మికత. యత్ సాంఖ్యే ప్రాప్యతే స్థానం తద్వే గురుపి గమ్యతే ఏకం సాంఖ్యంచ యోగంచ యత్ పశ్యతి స పశ్యతి. ఇక్కడ సాంఖ్యము యోగము రెండు పదాలు వాడుతూ ఉంటారు భగవద్గీతలో. దాన్ని బాగా అవగాహన చేసుకోండి కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఎందుకంటే ఈ కమెంటేటర్లు బాగా కన్ఫ్యూజ్ చేశారు. అసలే ఛందస్సు అనిష్టక్ ఛందస్సు, ఆ అనిష్టక్ ఛందస్సులో వాళ్ళ వాక్ ఛందస్సులు కూడా కలిసిపోయాయి. చివరికి కన్ఫ్యూజ్ అయిపోయింది అనమాట, ఏ తీగ ఎక్కడుందో తెలియక. అంటే సాంఖ్యము ధ్యానము, యోగము ధ్యానముతో కూడిన పని, ఇవి రెండు గుర్తుంచుకోండి. సాంఖ్యము యోగము. సాంఖ్యము అంటే ఏమిటి? ధ్యానము. ధ్యానము అంటే నువ్వు దాన్ని ఆచరిస్తున్నావా లేదా అనేది తెలుసు అంతే. యోగము అంటే ధ్యానముతో కర్మ యోగము చెందింది. అంటే యోగి ఎప్పుడు జ్ఞానాన్ని ఉపయోగించుకుంటాడు. అంటే జ్ఞానం గొప్పదా యోగం గొప్పదా చెప్పండి. యోగి అవ్వాలి అంటే జ్ఞానం ఉండి తీరాలి, ఆచరణ ఉంది. అంతేత యోగం గొప్పదా జ్ఞానం గొప్పదా? చూసుకోండి రెండిట్లో యోగంలో జ్ఞానం ఉందిగా, మీకు అది అర్థం అవుతుందే, మీకు అది అర్థం అవ్వాలి. జ్ఞానం ఉన్నవాడు కర్మ చేయటంలే, కానీ యోగి అనేటటువంటి వాడికి జ్ఞానము ప్లస్ కర్మ ఉండాలి. ఇంతకీ ఇద్దరు ఎవరు గొప్ప? అందుకే తస్మాత్ యోగి భవార్జున అంటాడు. నువ్వు యోగివి కానైనా జ్ఞానం ఒకటే ఉంటే లాభం లేదు, కబులు చెప్తాను. నువ్వు దాన్ని ఆచరణలో పెట్టగలగాలి. అది ఇక్కడ యత్ సాంఖ్యే ప్రాప్యతే స్థానం తద్యోగేరపి గమ్యతి ఏకం సాంఖ్యంచ యోగంచ యత్ పశ్యతి స పశ్యతి. అంతే యోగము జ్ఞానములో, అంటే సాంఖ్యము యోగములో జ్ఞానము రెండిట్లోనే ఉంది. యత్ పశ్యతి స పశ్యతి, అదే అర్థమవుతే నీకు అర్థమైపోయింది. కానీ నువ్వు చేయవలసిన ఆచరణ ఎలా ఉండాలి? యోగిగా ఉండాలి. జ్ఞానం ఒకటి మాత్రం ఉంటే సరిపోదు, ఆచరణ కూడా ఉండాలి. అందువల్ల మహా ఈ భగవద్గీత ఏం చేస్తాం, యోగ శాస్త్రే. యోగము అంటే, యోగము అంటే ధ్యానముతో చేయటం, పని చేయటం కాదు. ఇప్పుడు మనం ప్రాణాయామాలు చేస్తాం, కానీ ప్రాణాయామాల వెనకాతలు ఉన్నటువంటి జ్ఞానం లేదు, రిజల్ట్ రాదు. పూజ చేస్తాం, రామకృష్ణ పరమహంస అదే పూజ చేశాడు, ఆ పంచోపచార పూజలే చేశాడు, ఆయన అక్కడికి వెళ్ళిపోయాడు. మనకి ఎందుకు రావటం లేదు అంటే దాని వెనకాతలు ఉన్నటువంటి జ్ఞానం లేదు. కర్మకాండ మాత్రమే మిగిలిపోయింది భారతదేశంలో, కానీ అదే అదృష్టం. కర్మకాండ ఉంది, ఆ సైన్స్ ఉంది, ఆ సైన్స్ని ఇప్పుడు మనం ఉపయోగించుకోగలిగాని. అంటే పూజలు చేస్తాం, కానీ ఆ పూజ వెనకాతలు ఉన్నటువంటి జ్ఞానం లేదు. చందనం, ఎందుకు చందనం పెడుతున్నాం, జ్ఞానం లేదు. ఎందుకు పెట్టాలి, ఎలా పెట్టాలి, అది రామకృష్ణ పరమహంస పెడితే పనికిండి ఆవిడ, కానీ ఒక రోజులో పడకలేదు. రామకృష్ణ పరమహంసకి ఒక రోజులో పడకలేదు. అంతేత మనకి చాలా టైం పడుతుంది అనుకోకండి. కంప్యూటర్ కనిపెట్టిన వాడికి కొన్ని జన్మలు పడుతుండొచ్చు కనిపెట్టడానికి. వాడు కనిపెట్టేసాక మీరు 3-4 సంవత్సరాలు అవసరపడితే కంప్యూటర్ను ఉపయోగించగలరు. అంతేత రామకృష్ణ పరమహంస ఎలా పూజ చేశాడో మీరు అర్థం చేసుకుంటే మీకు మీరు ఉపాసన దేవత 2-3 ఏళ్లలో పలకాలి పద్ధతి ప్రకారం చేస్తే. అంచేత ఏది ఉపయోగం ఏది ఎక్కువ అంటే సాంఖ్యయోగము అంటే ధ్యాన యోగము మిమ్మల్ని అక్కడికే తీసుకెళ్తుంది. యోగ విద్య, కర్మ విద్య కూడా మిమ్మల్ని అక్కడికే తీసుకెళ్తుంది. అది చెప్తున్నాడు. ఇంచేత జ్ఞానం ఉంటే నువ్వు ఖచ్చితంగా చేస్తావు. నిప్పు అంటుకుంటోంది, ఒళ్ళు మండిపోతుంది, నీకేం చేయాలో తెలియకపోతే ఏం చెయ్యో, కానీ నీకు తెలిస్తే ఏం చేస్తావు, ఇమీడియట్ గా దానికి కావాల్సింది చేస్తావు. అంటే జ్ఞానం ఉంటే ఖచ్చితంగా నువ్వు యోగి అవుతావు, ఇవాళ కాకపోతే రేపైనా. అందుకని స్వాధ్యాయం క్లాసులన్నీ ఎందుకు అంటే ఇప్పుడప్పుడు గురకెక్కుతున్న చేత మేము ఎక్కడ చేయగలమండి, మీరు చేయలేకపోయినా ఏం పర్వాలేదు. విన్న మాటలు ఎప్పుడో అప్పుడు ఎక్కడో అక్కడ గ్యారంటీగా దెబ్బతీస్తాయి, మన జీవితాలలో మార్పు తీసుకొస్తాయి. జేయస్ సనిత్య సన్యాసి యోన ద్వేషణ కాంచతే. శ్రీ భగవాన్ వాచ సన్యాస కర్మ యోగశ్చ నిశ్రేయసక. రెండోది చూడండి మీరు, సన్యాస కర్మ యోగశ్చ నిశ్రేయసక రాహుభవ తయోస్తు కర్మ సన్యాసా కర్మ యోగో విశిష్యతే. అంతేత సన్యాసము కర్మయోగములో ఏది ఎక్కువ అంటున్నాడు, రెండు మంచిదే అన్నాడు. రెండు మంచిదే, ఎందుకంటే నీకు జ్ఞానం వచ్చింది అంటేనే అర్థం ఏంటి అంటే నువ్వు ఆచరణలో పెడతావు. ఆచరణలో పెట్టలేకపోతానికి కారణం ఏంటి, ఆహారం మార్పు తీసుకుంటే డయాబెటీస్ తగ్గుతుంది, ఆహారం మార్చుకోలేకపోతున్నావు. కారణం ఏంటంటే నీ మనస్సు శరీరము ఇంద్రియాలు ప్యూర్ గా లేవు. మరి ఏం చేసుకోవాలి అప్పుడు, వాటిని ప్యూర్ గా చేసుకోవాలి అని అర్థం అవుతుంది కదా. జ్ఞేయస్సనిత్య సన్యాసి నద్వేష్ యోన ద్వేషణ కాంచతే నిర్ద్వంద్వోహి మహాబాహో సుఖం బధనాత్రముచ్యతే. అంతేత మొట్టమొదట ఏం నేర్చుకోమన్నాడు, నా కాంచతి కోరికలు అయినటువంటి స్థితిలో పనిచేయటం నేర్చుకుంది. సాంఖ్య యోగో ప్రదగ్బాల ప్రవదంజన పండిత ఏకమప్యస్థితం సమ్మె యోర్విందతే ఫలం. అంతేత నువ్వు జ్ఞానం తెచ్చినా యోగి అవుతావు, లేకపోతే కర్మయోగం చేస్తే జ్ఞానం సంపాదించుకో. ఇప్పుడున్నటువంటి మనం చేసేటటువంటి కర్మంలో జ్ఞానం లేదు కదా, రిచువలే ఉంది కదా. అంతేత రిచువల్ చేస్తూ ఉంటే జ్ఞానం సంపాదించుకోవాలి, లేకపోతే జ్ఞానం సంపాదించుకుంటే రిచువల్ చేయాలి. ఇవి రెండు ఒకటే, కానీ ఇవి రెండు లేకుండా మాత్రము నువ్వు అడుగు తీసి అడుగు ముందుకు వేయలేవు. సన్యాసస్సు మహాబాహో దుఃఖం మాత్రమ యోగత యోగయుక్తో నిర్బ్రహ్మ నచరేణాది గచ్చతి. కర్మయోగము లేకుండా సన్యాసము అనగా మనస్సు ఇంద్రియములు శరీరము ద్వారా జరిగేది సకల కర్మల ఎడలా కర్తృత్వ త్యాగభావం పొందగలుగుట కష్ట సాధ్యము. మరియు భగవత్ స్వరూపము మననము చేయనటి కర్మయోగి శీఘ్రముగా పరబ్రహ్మ పరమాత్మను చేరుకుంటున్నాడు. ఈ గందరగోళాలన్నీ లేకుండా మనం ఏమని చెప్పుకోవచ్చు, రిచువల్ చేస్తూ జ్ఞానం సంపాదించుకోండి, అంటే కర్మయోగం చేస్తూ జ్ఞానం సంపాదించుకోండి, లేకపోతే జ్ఞానం సంపాదించుకుంటూ మనం ఏం చేద్దాం, రెండు చేద్దాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, జ్ఞానం సంపాదించుకుంటున్నాం. ఇది అయిపోగానే బయటకు వెళ్ళాక దీన్ని ఆచరణ పెట్టుకోవడానికి ట్రై చేద్దాం. యోగ యుక్తో విశుద్ధాత్మ విజితాత్మ అతితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్ మతిని లిప్యతే. ఈ విధంగా ఎవడైతే పనులు చేస్తూ ఉంటాడో వాడు పనులు చేస్తున్నా కూడా పనులు వాడికి అంటవు. నైవ కించిత్ కరోమేతి యుక్తో మన్యేష తత్పరి పశ్యన్ శృణ్మన్స్కి సంజిఘన నశన్ గచ్చన్ స్వపంచన్ పరాపన్నస్వ జన్గుణన్ ఉన్ని సన్నిమి సన్నపి ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంతే ఇది ధార్యం. మనం చేస్తున్నటువంటి పనులన్నీ కూడా ఇంద్రియాలు వాటిలో అవి జరుగుతున్నాయి. అది మనం తర్వాత బిల్లిగా ఈ క్లాసెస్ అయిపోయిన తర్వాత మళ్లీ మళ్లీ అవి చెప్పుకుంటూ ఉంటే కానీ అర్థం కాదు. కానీ అక్కడ చెప్పవలసింది ఏంటంటే ఇంద్రియాలు తమ పనిని తను చేసుకుంటున్నాయి తప్ప నువ్వు ఏమీ చేయటం లేదు అన్నది గుర్తుంచుకో. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం చెక్వా కరోతి లిప్యతేన స్వపాపేన పద్మపత్రమే వాంభస. పద్మాసనంలో కూర్చొని సాధన చేయటానికి కారణం ఏంటి అంటే పద్మాసనము ఆ మానసిక స్థితి తీసుకొస్తుంది. ఇంకో ఆసనంలో ఆ మానసిక స్థితి రాదు కనుక నువ్వు యోగస్థితి కావాలి అంటే ఖచ్చితంగా మీరు పద్మాసనం వేయాల్సిందే, ఇంకో దారి లేదు. పద్మాసనమే ఏకైక ఆసనం ఉన్నాయి, 84 లక్షల ఆసనాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైన 84 ఉన్నాయి, ఇంకా తగ్గించుకుంటే 64 ఉన్నాయి, ఇంకా తగ్గించుకుంటే 3కి వస్తాం. 3 ఆసనాలు ఏమిటి అంటే పింగళ స్వరాన్ని, ఇడా స్వరాన్ని, సుషుమ్న స్వరాన్ని కంట్రోల్ చేసేది. అవి కూడా కాదు, నాకు ఒకటే ఒక ఆసనం కావాలి అనుకుంటే పద్మాసనం. అంటే ఆధ్యాత్మిక విద్యలో మేము వెళ్తాం కానీ పద్మాసనం వేయము. వేయకపోతే నెక్స్ట్ బర్త్ లో పద్మాసనం వేయగలిగేటటువంటి శరీరం వచ్చాకే మీకు ఆత్మజ్ఞానం వస్తుంది, పద్మాసనం వేయకుండా మీకు ఆత్మజ్ఞానం వస్తుంది అనుకోకండి. ఇంకా ఏం చేయాలి మరి, మేము ముసలాగం అయిపోయానండి, కాళ్ళు చేతులు వంగవండి, వంగుతాయి, ప్రయత్నిస్తే వంగుతాయి, మేము చేయమండి. సరే నేర్చుకుంటూ ఉంది, వింటూ ఉందండి, ఎప్పుడు అప్పుడు ఆ జ్ఞానం వస్తుంది. అంటే ఇక్కడ పద్మాసనం గురించి చెప్తున్నాడు. పద్మపత్రం ఇవాంభస, పద్మపత్రం ఎలాగైతే నీళ్ళల్లో బురదలో ఉంటున్నా కూడా దానికి అంటదు, అలాగే మీరు ఆ మానసిక స్థితిలో యోగ స్థితిలో కనుక పనులు చేస్తే ఆ పనుల యొక్క కర్మ మీకు అంటదు. కాయేన మనస బుద్ధ కేవల ఇంద్రేరిపి యోగి నక్కర్మ కురువంతి సంగం త్యక్త్వాత్మసిద్ధయే. ఇంచేత నేను యోగిని అయిపోయాను కనుక నేనేం పని చేయను అంటే కుదరదు. నీ ఆత్మశుద్ధి కోసం అయినా కూడా నువ్వు పనులు చేసుకుని ఉండాలి. ఎలాగా? సంగము లేకుండా, కోరికలు లేకుండా, సంకల్పం లేకుండా. నిన్నేం చదువుకున్నాం దానికి, కామ సంకల్ప వర్గీత, కామము సంకల్పము లేనటువంటి పనులు ఎలా చేయాలి అనేది నేర్చుకోండి. అది నేర్చుకోవటమే యోగము. కార్ డ్రైవింగ్ గురించి నేను ఉదాహరణ చెప్తాను, ముందు ఎంత భయపడిపోతాడు కార్ డ్రైవ్ చేస్తే, ఎదుర్కొన్నా సైకిల్ వాడు వస్తున్నా కూడా వీడి ముందు పక్కన తీసుకెళ్లి ఆపుకుంటాడు. ఆ సైకిల్ వాడు వెళ్ళిపోయాక వీడు మళ్ళా కార్ స్టార్ట్ చేసుకుంటాడు. కానీ బాగా అలవాటు అయిపోయాక ఇంకా వీడేం చేయడు. కామ సంకల్ప వర్జిత అదే ఆటోమేటిక్ గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది, వీడు కబుర్లు చెప్పుకుంటూ ఉంటాడు. ఆ స్థితి మీ నిత్య జీవితంలో కూడా రావాలి. యుక్త కర్మ ఫలం తక్వా శాంతి మాప్నోతి నైష్ఠికీ మయుక్త కామ కారేణ ఫల సుఖోని బధ్యతే. కర్మయోగి కర్మఫలములను వదిలిపెట్టి భగవత్ ప్రాప్తి రూపమైన శాంతి పొందుతున్నాడు. కాగా కోరికలు కలిగిన వాడు కోరికలలో పడి ఫలమునందు ఆసక్తుడై బంధమును పడుతున్నాడు. తెలుస్తూనే ఉంది కాదు. సర్వకర్మాని మనసా సమ్యక్ శాస్త్రే సుఖం వచ్చే నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారేన్. 9 ద్వారాలు ఉన్నాయి మనకి, 9 గ్రహాలు ఉన్నాయి. ఈ 9 ద్వారాలు 9 గ్రహాలకి ఉన్నటువంటి సంబంధం ఎవరికైతే తెలుస్తుందో వాడు ఎలా పని చేస్తున్నా కూడా ఆ పనిలో వాడు బద్ధుడు కాడు. నకర్తృత్వం న కర్మాణి లోకశ్వేతి ప్రభు నకర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. పరమేశ్వరుడు మానవులకు కర్తృత్వాన్ని గాని, కర్మలను గాని, కర్మఫల సంయోగమును గాని సృష్టించడు. కాగా స్వభావమే ప్రవృత్తం అవుతున్నది. ఇక్కడ 3 మనం అంటించుకున్నది ఇది. అంతే భగవంతుడి మీద పడి ఆడవటానికి మనకి ఏం లేదు. భగవంతుడు 3 పనులు చేయలేట. ఒకటి ఏం చేశాడు, మానవులకి కర్తృత్వము ఇవ్వలేదు. నువ్వు చేస్తున్నావు అనుకోకు, నువ్వు చేస్తున్నావు అనుకోవడం నీ భ్రమ. 2వది కర్మలను గాని, నువ్వు ఏ పనులు చేయాలి, ఎలా చేయాలి అది కూడా భగవంతుడేం శాసించలే. 3వది కర్మ ఫల సంయోగం, నేను ఈ పని చేశాను కనుక నాకు ఈ బాధ వచ్చింది అని నువ్వు అంటించుకుంటున్నావు. ఉదాహరణకి ఒక లెక్చరర్ ఉన్నాడు, పాఠం చెప్తున్నాడు. ఒకళ్ళకి 99 మార్కులు వస్తాయి, ఒకడు ఫెయిల్ అవుతాడు. పిల్లలు వచ్చి చెప్తారు, బాస్తారు మేము పాస్ అయిపోయామండి, వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ అంటాడు. ఇంకోటి వచ్చి నేను ఫెయిల్ అయిపోయాను మాస్టర్ అంటాడు, బాగా చదువుకున్నాయని అంటాడు. మన అబ్బాయికి 90 మార్కులు వచ్చాయి, మన అబ్బాయి ఫెయిల్ అయిపోయాడు. ఎలా ఉంటుంది రియాక్షన్? తేడా ఉందా లేదా? ఆ తేడా చూసుకోండి. అది దేనివల్ల వచ్చింది? వీడు మా అబ్బాయి కనుక వచ్చేస్తుంది లింక్. లేకపోతే ఏమంటావు, బాగా చదువుకో అంటావు, అంతకంటే ఏమంటావు. గురువు లెక్చర్ ఏమంటాడు, నువ్వు ఫెయిల్ అయిపోయావు, నువ్వు పనికిరాని దద్దమ్మా అని ఏమంటు, బాగా చదువుకో ఇన్సారేనా అంట. మన పిల్లవాడు ఫెయిల్ అయిపోతే నీకు ఎంత గొడవలో ఇంకా అసలు గందరగోళం పడిపోయి ఆ తేడా అంటే ఏంటి, మూడు కర్తృత్వము, కర్మ చేయటం, కర్మ ఫలానికి అంటించుకోవటం అనేది మానవులకే చెందింది, ఇంకా ఏ ప్రాణికి ఇది లేదు. అంతేత నేను గీత కూడా చెప్పాల్సిన అవసరం రాలేదు. మీరు కనుక ఈ మూడు పనులు చేస్తున్నారు, ఏమేం చేస్తున్నారు, కర్తృత్వము, కర్మ, కర్మఫలము నావే అనుకుంటున్నావు కనుక నాయన భగవద్గీత చదువుకో అని చెప్తున్నాడు. అదేనా, నాదత్తేకస్య చిత్పాపం నచే వసుకృతం విభు అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవ. సర్వవ్యాపకు పరమేశ్వరుడు సైతము ఏ ఒక్కరి పాపకర్మల్ని కానీ ఏ ఒక్కరి శుభకర్మల్ని కానీ స్వీకరించడు. అయితే జ్ఞానము అజ్ఞానంచే కప్పబండుట వలనే అవివేకులకు జనులు మోహము నొందుతున్నారు. జ్ఞానేన తదజ్ఞానం ఏషాం నాశనమాత్మన తేషామాదిత్యవజ్ఞానం ప్రకాశతి తత్పరం. అయితే ఎవరి అజ్ఞానము పరమాత్మ తత్వజ్ఞానము ద్వారా నశింపజేయబడినదో వారల ఆ జ్ఞానము సూర్యుని వలె ఆ సచ్చిదానంద ఘన పరమాత్మను ప్రకాశింపజేయుచున్నది. అంటే ఇక్కడ అంతటికీ చెప్పేది ఏంటి అంటే, నీకు జ్ఞానం కనుక కరెక్ట్ గా అర్థమవుతే ముక్తి ఆ క్షణంలోనే వచ్చిస్తుంది. క్షణముక్తి అని నీకు కరెక్ట్ గా అర్థమైపోతే మళ్ళా నువ్వు ఇరుక్కో, దానికి మళ్ళా విశేషమైనటువంటి సాధనలు అవి ఏమీ చేయక్కర్లేదు. సూర్యుడు ఉదయిస్తే చీకట్లు ఎలా పోతాయో, జ్ఞానం వస్తే నీ అజ్ఞానం అలా కూర్చుంది. హయస్తదాత్మాన తన్నిష్టాతత్తరాయణ దక్షన్ చెప్పునర వృత్తి జ్ఞాన నిర్ధృత కల్మషా. ఎవని మనస్సు తద్రూపమవుతున్నదో, ఎవని బుద్ధి తద్రూపమవుతున్నదో, సచ్చిదానంద ఘనరూపేగు పరమాత్మ ఎంది నిరంతరము ఐక్య భావముతో ఎవనికి స్థితి ఉండునో అటువంటి తత్పరాయణులకు పురుషుల జ్ఞాన బలముకే పాపరహితులై పునరావృత్తి రహితమగు పరమగతిని పొందుతున్నారు. అంతే ఏం చేయమంటాడు, నీ మనస్సుని బుద్ధిని కూడా ఆ పరమాత్మ మీద పెట్టే. పరమాత్మ మీద నువ్వు పెట్టలేవు, ఎందుకంటే పరమాత్మ యొక్క స్వరూపం అదే తెలియదు కనుక. పరమాత్మని పొందినటువంటి వ్యక్తుల మీదైనా పెట్టచ్చు, లేకపోతే వారి నామం మీదైనా నీ మనస్సును నిరంతరం పెట్టుకోండి. కానీ నామం చేసుకుంటూ మళ్ళా ఏమవుతుందో అని లక్షిస్తామనుకో తప్పేగా. ఇంకా నామం మీద మీకు రుచి వచ్చేస్తే ఇక్కడ కోరికల పరంపర మీకు ఉండదు. కానీ కోరికల పరంపర తగలెట్టడానికి కూడా ఆ నామమే ముఖ్యం. అందుకే చివరికి ఎక్కడికి వెళ్తాం అంటే మళ్ళీ నామజపానికే తీసుకెళ్తాడు. అందుకే యజ్ఞాన జప యజ్ఞం. జపము అంటే ఏంటి, ఆ స్థితి పొందినటువంటి వ్యక్తుల నామమే మీకు రక్ష. సింపుల్ టెక్నిక్ చెప్పేది అక్కడ, అనన్యాశ్చింత ఎంతో మాం ఏ జన పర్యుపాసతే యోగక్షేమం వహామ్యం అన్నది. నువ్వు ఎలాగో నీ మనస్సును మార్చుకోలేవు, నీ బుద్ధిని మార్చుకోలేవు అంటే నేను పడుకుంటున్నాను, నేను ఎన్నిసార్లు అనాలి నామము, నీకు అనవసరం అది. నీకు ఆ టెక్నిక్ ఆ జ్ఞానం వచ్చేస్తే ఆ భగవన్ నామాన్ని కనుక పట్టుకోగలిగితే, నిరంతరము పట్టుకోగలిగితే. ఎలా పట్టుకోవాలి, ఇంకా కోరికలు లేకుండా పట్టుకోవాలి. నా కోరిక ఏమవుతుంది, ఇదేమవుతుంది, అదేమవుతుంది అని ఆలోచించుకోకూడదు. కానీ అది ఒకరోజులో పట్టుకోగలవా, కొన్ని జన్మలు పట్టచ్చు, ఏం పర్వాలేదు. ప్రయత్న లోపం ఉండకూడదు. నిరంతరము ఆ నామము, నిరంతరము ఆ నామము, అదే చెప్తున్నాడు. మనస్సు బుద్ధి కూడా ఆ నామానికి పుట్టాను. అందుకే అంత పెద్ద లలితాదేవి కూడా నాకు ఏ నియమాలు అవి ఏమి అక్కర్లేదు, నామ పారాయణ ప్రీత. అంటే పండితులందరూ ఏం చెప్తారు, నియమాలు నిష్టలు కావాలని. పాప ఆవిడికి తెలియదు అనమాట, ఆవిడకి ఏం కావాలో ఆవిడే చెప్పుకుంటుంది అక్కడ. నాకు ఇంకేం అక్కర్లేదు, ఎవరు నీ మంత్రాలు అక్కర్లేదు, సాంగార్తిని సాంగజపం ఈ అంగాలు జపాలు అవి ఏం ఉండు, నామం మాత్రమే నువ్వు చేసుకుంటూ ఉంటే చాలు. ఒకే నామం చేసుకుంటే గ్యారంటీగా బోర్ కొడుతుంది కనుక సహస్రనామ పారాయణ మీరు చేసేసుకోండి. కానీ ఆ పారాయణ చేసుకున్న తర్వాత నేను ఇచ్చే సలహా ఏంటి అంటే, మీకు నచ్చిన ఏదో ఒక నామాన్ని అందులో అది నిరంతరం పట్టుకుని దాని చుట్టూ మీ జీవితం డెవలప్ అవ్వాలి. ఇంకా బాహ్య జగత్తులో ఏం జరుగుతుందో అది నువ్వు పట్టించుకోకు. కానీ పట్టించుకోకు అన్నా పట్టించుకోవాల్సి వస్తుంది. మనం ఇంకా ఆ యోగస్థితి వెళ్ళలే. ఆ యోగస్థితి తీసుకెళ్లే బాధ్యత ఎవరిది, మళ్ళా అమ్మదే, మీరు చేసుకునేటువంటి నామాందే. కానీ ఆ నామాన్ని ఒకరోజు రెండు రోజులు చేసుకుని మాకు రాలేదంటే అంట, కొన్ని సంవత్సరాలు చేశారు ఋషులు వాళ్ళు కూడా. వాళ్ళకి కొన్ని సంవత్సరాలు పడితే మనకి ఇంకా ఎక్కువ టైం పడుతుందని చేసుకోండి. కానీ ఋషులు చెప్పేది ఏంటి అంటే, మాకు అంత టైం పట్టింది ఎందుకంటే మాకు నేర్చుకున్నాం, అది నేర్చేసుకున్నాక టెక్నిక్ మాకు అర్థమైపోయింది. మీరు ఆ నామాన్ని పట్టుకుంటే మాకంటే తొందరగా మీరు నేర్చుకోగలుగుతారు. ఇప్పుడున్నటువంటి ఋషులు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము నిజంగా మనస్సు పెట్టి ఈ నామాన్ని అలా పట్టుకోగలిగితే. ఏంటి నిజంగా మనస్సు పెట్టడం అంటే, ఇంకా ఎలాగో ఈ శరీరము కర్తృత్వము ఉండకుండా ఉండాలి, కర్మ నేను చేస్తున్నాను అనుకోకుండా ఉండాలి, కర్మ ఫలానికి అపేక్ష ఉండాలి. ఇందాక నేను చెప్పాను కదా, ఓ టీచరు వాళ్ళు ఫెయిల్ అవుతే ఆనందిస్తాడు గ్యారంటీగా, నేను చెప్పిన వాడు పాస్ అయ్యాడని. ఫెయిల్ అవుతే బాధపడతాడు, కానీ ఎంత ఒక్క క్షణమే, దాని తర్వాత మన మామూలు అయిపోతుంది. ఇంకా అక్కడ కర్తృత్వం లేదు, నాది అనేటువంటి భావన లేదు. ఆ భావన లేకుండా జీవించగలగటం ట్రై చేయండి. ట్రై చేస్తే ఏం చేయాలి, మీకు నచ్చిన నామం చేసుకోండి. అక్కడ కండిషన్ మీకు నచ్చిన నామం, ఏ నామం అయినా ఒకటే. అంచేత నామాల్లో ఏ నామం గొప్పది అని మీరు ఎప్పుడు ఆలోచించవద్దు. ఎందుకంటే అది ఆలోచిస్తే నామాపరాధం అవుతుంది అంటాడు. అదొక పెద్ద తప్పదన్నమాట, శిక్షిస్తాడు భగవంతుడు. అంచేత ఏ గొప్పది అని, ఇవాళ ఈ నామం నచ్చింది, రేపు ఇంకో నామం నచ్చుతుంది, అప్పుడు ఏం చేయాలి? నచ్చిన నామం చేసుకోండి. ఇవాళ ఈ నామం నచ్చింది ఓకే, రేపు ఇంకో నామం నచ్చింది ఓకే. ఇంచేత ఈ నామము ఆ భగవంతుడిదే, ఈ నామము ఆ భగవంతుడిదే. అంచేత నేను గురువు దగ్గర దీక్ష తీసుకున్నాను, మళ్ళా ఆ మంత్రాన్ని మార్చుకోవచ్చా లేదా అంటే మూర్ఖత్వం. దానికి నేనేం చేస్తాను, ప్రశ్న ఈ నామము ఆ నామము ఆ భగవంతుడిదే అని తెలిసాక అసలు ఆ ప్రశ్న రాదు. మరి నేను మంత్రం మార్చుకోవచ్చా మార్చుకోకూడదా? ఖచ్చితంగా మార్చుకోవచ్చు. వంకాయ కూర గురించి చెప్తూ ఉంటాను నేను, రోజు వంకాయ కూర తింటే బోర్ కొడుతుంది. మార్చుకో నామాన్ని, శాస్త్రనామాలే చదవమంటున్నారు కదా. అంటే ఎన్ని నామాలు చదవమంటున్నారు? ఏ నామాలే రోజుకి చదవమంటూ ఉంటే నేను ఈ నామం చేయొచ్చా ఆ నామం చేయొచ్చా అంటే ఇదంతా కూడా ఎగ్గొట్టడానికి వేస్తాను. నేనేం చేస్తాను, ఎగ్గొట్టకండి. ఏ రోజు ఏ నామం నచ్చితే ఆ నామం. కానీ కండిషన్ ఏంటి, మనసు నామం చుట్టూ తిరగాలి తప్ప ఈ మూడింటి కర్తృత్వం ఉండకూడదు. కానీ పనులు చేస్తూ ఉండాలి, అదొకటి అర్థం చేసుకోండి. విద్యా వినయ సంపన్ని ఇదేనా, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి అష్టమి సురి దేవచ పాకేచ పండిత ఆశ్రమ దర్శన. మేము కరెక్ట్గా చేస్తున్నామా లేదా అనే దానికి ఇది టెస్ట్ పెట్టుకోవాలి. విద్యా వినయ సంపన్ని బ్రాహ్మణే గవి హస్తిని శునితేవ చపాకేచ పండిత సమదేశం. మనం ఆ స్థితికి ఎదగలుగుతూ ఉంటే సమస్య ఏంటంటే, ఇప్పుడు మానవ జాతి ఆ స్థితికి వచ్చేసింది, కానీ జ్ఞానం లేదు. ఇదివరకు లాగా మనకు ఆ సాధస్థాలు అవి ఏం లేవు కదా. ఇదివరకు ఎంత గుణం ఉండేది, మా బామ్మగారు కాశీకి వచ్చారు, నా స్నేహితుడు ఒకతను తలుసు నా ఇంటికి వస్తూ ఉంటాడు. అతను ముస్లిం, మొదటి రెండు రోజులు ఆవిడకి తెలియలేదు అతను ముస్లిం అని, తర్వాత తెలిసింది. ఇంకా మహాయుద్ధం అయిపోయింది మా ఇంటి, స్నానించి ఆవు పేడ తెచ్చుకో తెచ్చుకో ఆవిడ పోసి ఒక బకెట్ ఆవు ఆవు గోమూత్రం తెప్పించి నా నెక్కి మీద పోసి మళ్ళీ ముట్టుకోబాక తప్పు అది. ఆవిడ ఎంపీ అంటే 69లో వాళ్ళు ఆర్మ్స్ట్రాంగ్ చంద్రమండలంలో దిగారు బామ్మ, వాళ్ళు మ్లేచ్చులు, వాళ్ళు చెప్పింది నమ్మబాక చంద్రుడు దేవుడు, దేవుడు మీద ఎలా దిగుతారు. ఇప్పుడు ఆ మాట అవడం అంటే చంద్రుడు దేవుడు అని అంటలేదు, చంద్రుడి మీద దిగుతాను అంటే ఏంటండి, ఆ మానసిక స్థితి వచ్చేసింది కానీ జ్ఞానం దాన్ని. ఇప్పుడు రివర్స్ అయింది, అది మనకు అర్థం ఉంటుంది. అంటే పూర్వకాలంలో ఇదివరకు ఉన్నటువంటి మంత్రాలు తంత్రాలు నీతి నియమాలు అక్కర్లే ఇప్పుడు. ఎందుకు అక్కర్లేదు అంటే అవి ఎందుకు పెట్టే స్థితి వచ్చేసింది. ఏం స్థితి ఇది అనమాట, ఇది విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని. ఇదివరకు ఎంత టెన్షన్ ఉండేదో మీకు తెలుసు కదా, మడి తడి అది. ఇప్పుడు అదంతా లేదు, అది రైటా తప్ప నేను దాని గురించి వాదించొద్దు. మనం ఆ మానసిక స్థితి వచ్చేసింది, కానీ ఆ మానసిక స్థితి వెనకాతలు ఉన్నటువంటి జ్ఞానం రాలేదు. కనుక ఋషులందరూ ఏం చెప్తున్నారంటే, మీరు ఈ జ్ఞానాన్ని సంపాదించుకుంటే ఆల్రెడీ ఆ పరిస్థితులు ఉన్నాయి కనుక మీకు ఈజీగా మీకు కొత్త ప్రపంచం నిర్మించుకోవచ్చు. ఇహే గతేజిత సర్గో ఏషాం సామ్యేస్థితం మన నిర్దోషమి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి చేష్ట న ప్రహృష్యే ప్రియం ప్రాప్య నోద్యుతే ప్రాప్య చాప్రియం స్థిర బుద్ధిర సమ్మూఢో బ్రహ్మ విద్బ్రహ్మణి స్థిత. ఇంత ఏమి చేసినా బ్రహ్మ విద్బ్రహ్మణి స్థిత. మీరు నామంలో ఉండిపోండి, ఇంకా మిగతాది నామం మంత్రం కూడా ఓం బోర్గోసు అందరూ ఉండిపోవచ్చు. కనీసం అది చేస్తాను, ఇప్పుడు రోజుకు ఒక గంట సేపు అది చేసుకోమని చెప్తున్నా కదా. అది చేసుకోవటంటే ఎందుకు అంటే, యజ్ఞానం జపయజ్ఞస్మి అంటాడు, మంత్రంలో గాయత్రి ఛందస్సు నేనంటాడు. అంచేత ఏది ఎక్కువ చాలా మంచిది అంటే, గీతాశక్తి మీకు రావాలి అంటే అది మంచిది. అది అర్థం చేసుకోండి. మళ్ళీ మీరు ఏ స్తోత్రాన్ని దేన్ని చేస్తున్నారో దానికి అనువైన మనం చూసుకోవాలి. అంచేత గీత మనకు అర్థం అవ్వాలి అంటే గాయత్రి మంత్రం రావాలి. గీత మీరు చదవకపోతే గాయత్రి మంత్రం అక్కర్లేదు మీకు. కానీ గీత ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మీరందరూ ఆల్రెడీ ఆ స్థితి పొంది ఉన్నారు అని గీత చెప్తుంది మీకు. ఈ గీతలో చెప్పే స్థితి మీకు అందరికీ వచ్చేసింది. ఎక్కడో కాస్త మీరు బాధపడతారు తప్ప, లేకపోతే చదువుకుపోతారు ఇదే అంతేలేండి, ఇదివరకు లాగా ఎవడు బాధపడుతున్నాడు, ఇదివరకు ఎన్ని బాధలు ఇచ్చేవు. బాహ్య స్పర్శే సశక్తాత్మ విద్యత్ అదేనా, విద్యత్ ఆత్మని యత్సుఖం సబ్రహ్మయోగ యుక్తాత్మ సుఖం అక్షయే. బ్రహ్మ అనేటటువంటి పదం ఎప్పుడు పడినా ఆత్మ అని అర్థం చేసుకోండి. బ్రహ్మ అనే పదం పురకాలంలో ఆత్మకి వర్తించేవారు. ఇప్పుడు బ్రహ్మ అంటే కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఇంతకు ఇప్పుడు కూడా ఆత్మజ్ఞానం మనకు వస్తుంది. ఏహి సంస్పర్శ జాభోగా దుఃఖ యోనై ఏవతే ఆద్యం దమంత కౌంతేయ నతే శిరమతే బుధ. తెలివైనటువంటి వాడికి ఏం తెలుస్తుంది అంటే, సుఖం వచ్చింది అంటే గ్యారంటీగా దుఃఖం వస్తుంది, దుఃఖం వస్తుంది అంటే సుఖం వస్తుంది. కనుక సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా దాన్ని చూస్తూ ఉండి అనుభవిస్తాడు తప్ప విశేషంగా కోరుకోడు. అలా అని మనకి సుఖపడే యోగ్యత ఉన్నప్పుడు కష్టపడక్కర్లేదు. దుప్పటి ఉంది కప్పుకోవటానికి, చలేస్తుంది, మాతృస్పర్శాస్తి కౌంతేయ ఏముంది, చలి భరిస్తాను, మడకక్కర్లే, దుప్పటి ఉంటే కప్పుకో, దుప్పటి లేదు ఏడవద్దు. పక్కన ఎవడైనా దుప్పటి కప్పుడు పడుతున్నాడు అనుకో, లాగేసుకో, నీకు దమ్ముంటే, దమ్ముంటే లాగేసుకో, అవడవుతున్నాడు అంతే కదా, దమ్ము లేదు ఊరుకో. అర్థమైందా? గీత చెప్పేది యుద్ధం చెయ్యొద్దనలే, నీకు దమ్ముంటే చేయి ఏం పర్వాలే, కానీ ఎంతవరకు అంతవరకే, దాన్ని మళ్ళా లాక్కెళ్ళకు. శక్నోతి హేవ యశోడం ప్రాక్షరీరవి మోక్షణ కామ క్రోధోద్భవం వేగం సయుక్త శుసగీంజన కామము క్రోధము. ఇవి రెండు మనకి అడ్డు తగులుతూ ఉంటాయి. వాటి వేగాన్ని కంట్రోల్ చేసుకోండి. ఎలా కంట్రోల్ చేసుకుంటారు? మళ్ళా నామంతోనే. కానీ ఆ నామం మీద మనస్సు పెట్టినప్పుడు ఆటోమేటిక్ గా కామము క్రోధము పోతాయి. కానీ పెదవేలు కదులుతూ ఉంటాయి, కానీ మనస్సు ఎక్కడికో తిరుగుతుంది. కబీర్ దాస్ అందుకే ఏం చెప్తాడు, కర్మేతో మన్కాసిరే మనిషిరే చెహు, మాలాతో కర్మేశిరే. శ్లోకం రావటం లేదు నాకు గుర్తు, కానీ అర్థం ఏంటంటే మాల ఏమో తిప్పుతూనే ఉన్నాం, మనస్సు ఎక్కడో తిరుగుతోంది, ఎందుకు నాయన అదంతా మోసగించుకోకు. కానీ తిరుగుతుంది మనస్సు, ఇంతలో వదలొద్దు, వదలొద్దు, అది అలా అవుతుంది అంతే. అది అలాగా ఒక 5-6 నెలలు మీరు పట్టుకోగలిగితే దాని తర్వాత దాని బుద్ధి వచ్చేస్తుంది. వీడు ముందేవాడు, వీడు నేను ఎక్కడికెళ్ళినా నాతో పాటు రాడు, వీడు జపల్లోనే ఉంటాడు, నా 1/2 గంట సేపు అది చేయదు. ఆ స్థితి కంటిన్యూ అయిపోతుంది. యోంత సుఖంత రామ సదాంత సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మ భూతోది గచ్చతి. ఏ పురుషుడు నిశ్చయించుకొని, కండిషన్ ఏంటంటే మీరు నిశ్చయించుకోవాలి, ఇది ఎవరికి వాళ్ళు నిశ్చయించుకోవాల్సిందే తప్ప మిగతా వాళ్ళు ఎవరు నిశ్చయించుకోలేరు. ఏ పురుషుడు నిశ్చయించుకుని సర్వాంతరాత్మ ఎందే సుఖము కలిగిన వాడగును, ఆత్మ ఎందే రమించువాడగును, మరియు ఎవడు ఆత్మ ఎందే జ్ఞానము కలవాడు, అట్టి సచ్చిదానంద ఘనుడు పరబ్రహ్మ పరమాత్మతో ఐక్యము పొందిన సాంఖ్యయోగి శాంత బ్రహ్మమును పొందుతున్నాడు. ఇందాక నేను చెప్పింది ఆ నామానికి కనుక మీరు లింకప్ అయితే, మూడు వదులుకోవాలి, కర్తృత్వం వదులుకోవాలి, కర్మ వదులుకోవాలి, కర్మఫలం వదులుకోవాలి. కానీ కర్మ చేస్తూ ఉండాలి, కండిషన్ అది. కర్మ మానేసి మూల కూర్చుంటే మాత్రం రిజల్ట్స్ రావు. అంతేతో నిత్య జీవితంలో మీరు పని చేస్తూ ఉండాలి. ఇదివరకటి కంటే కూడా బాగా చేయగలుగుతారు. ఇంకంటే ఈ మూడు లేకపోయినప్పుడు మీరు పని చాలా బాగా చేయగలుగుతారు. మీకు అనుభవం ఉందో లేదో, మనం వంట అది చేస్తున్నప్పుడు బాగా చేసి పెట్టాలి అనుకున్నప్పుడు వంట తగలడుతుంది. మీరు మామూలుగా చేసేదనుకోండి బాగానే కుదురుతుంది. ఇంకేత బాగా చేయాలి అనుకున్నప్పుడు నువ్వు కర్తృత్వం వచ్చింది అక్కడ. నీకు కర్తృత్వం లేకుండా రోజు వీళ్ళకి తిండేగా పెట్టేది మనం, వీళ్ళ గురించి ఆలోచించాలి అనుకున్నప్పుడు ఏమవుతుంది? ఇంకేత యోగ శాస్త్రం ప్రతి చోట వర్తిస్తుంది అది. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషేక్షేణ కల్మష చిన్న ద్వేద యథాత్మానం సర్వభూతహి చేరత. కండిషన్ ఇందులో ఏంటి అంటే సర్వభూతహి చేరత. ఎప్పుడైతే కర్తృత్వము కర్మ కర్మఫలం వదులుకుంటావో, నేను చేయక్కలేదు అనుకోకు, నువ్వు చేసేటటువంటి పని ఎలా ఉండాలి, సర్వభూత హితేరత కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం స్పర్శం కృత్వా బహిర్బాహ్యా చక్షుశ్చైవాంతరే భృవో ప్రాణోపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణో యతేంద్రియ మనోబుద్ధేర్ మునిర్యోగపరాయణ హృదయతేచ్ఛా భయక్రోధో యస్సదా ముక్త ఏవ స. ఈ శ్లోకాలలో ఒక సాధనాత్మకమైనటువంటి విధానం ఇస్తున్నాడు. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్య చక్షుశ్చైవాంతరే భృవో. నువ్వు ఏ నామాన్ని అయితే ఉచ్చారణ చేస్తున్నావో ఆ నామం యొక్క స్వరూపం ఉంటుంది, గ్యారంటీగా ఉండకుండా ఉండరు కదా. ఏ నామానికైనా ఒక స్వరూపం ఉంటుంది, ఆ స్వరూపాన్ని నిర్ధారణ చేసుకుని కళ్ళని అంతర్ముఖం చేసుకుని నీ భ్రూ మధ్యంలో ఆ రూపాన్ని నిలుపుకో. నిలుపుకో అన్నాడంటే ఇప్పుడు కళ్ళజోడుంది, మొట్టమొదటిసారి కళ్ళజోడు పెట్టుకున్న వాళ్ళకి అది ఎంత బరువుగా ఉంటుందో, తర్వాత మొహం కడుక్కుంటున్నప్పుడు కళ్ళజోడు తీయడు వాడికి మర్చిపోతాడు కళ్ళజోడుంది. అంటే కళ్ళజోడు వాడికి అడ్డు రావటంలే, కానీ కళ్ళజోడు వల్ల వాడికి రూపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే దేని ద్వారా చూస్తున్నాడు వాడు? కళ్ళజోడు ద్వారా చూస్తున్నాడు. ఇప్పుడు ఎవరి ద్వారా చూడాలి మీరు? ఆ రూపము ద్వారా చూడాలి. అంటే కళ్ళజోడులాగా ఆ రూపాన్ని పెట్టేసుకోవాలి మీరు. మొదట్లో కష్టం అవుతుంది గ్యారంటీగా కళ్ళజోడులా, కానీ అలవాటైపోతే మీకు తెలియకుండానే ఆ రూపము ద్వారానే అన్ని చూడటం మీరు నేర్చుకుంటారు. అది ఎలా చేసుకుంటాము అంటే ప్రాణాపానం సమకృత్వ నాసాధ్యంతర చారిణం. అందుకే ఎప్పుడైనా ఆ రూపాన్ని ఇక్కడ చూసుకుంటున్నప్పుడు గాలి లోపలికి వెళ్తుంది బయటకు వస్తుంది, గాలి లోపలికి బయటికి వస్తున్నప్పుడు వెలుతురు వస్తుంది అనుకోండి, రాకపోతే వెలుతురు వస్తుంది. ఆ వెలుతురులో ఆ రూపాన్ని చూసుకుంటూ ఉండండి సాధన చేస్తున్నప్పుడు, 5 నిమిషాలు 10 నిమిషాలు గంటలో 2 గంటలు ఖచ్చితంగా ఆ రూపాన్ని చూసుకోండి. కానీ ముఖ్యమైన సాధనలో అంటే ఆ రూపం శ్వాస కాదు. కానీ శ్వాస ఎందుకు అంటే శ్వాస మీద దృష్టి ఉంటే మీ మనసు ఎటు వెళ్ళదు, కానీ దృష్టి దేని మీద ఉండాలి? ఆ రూపం మీద ఉండాలి. చివరికి ఏమవ్వాలి? ఆ రూపము గుండానే అది సాయి చెప్పేది అన్నిట్లోనూ నన్ను చూడు అని. అంటే సాయిని ఎలా చూస్తాము? ఇలా చూస్తావు. ఎర్ర రంగు కళ్ళద్దాలు పెట్టుకుంటే ప్రపంచం అంతా ఎర్రగానే కానీ సరే. అంచేత నువ్వు ఏ రూపాన్ని పెట్టుకుంటే ఖచ్చితంగా ఆ రూపంగానే అన్ని కనిపిస్తాయి నీకు. కళ్ళజోడు అది పెట్టుకుంటే అది పెట్టుకోవాలని అర్థం ఉంటుంది, కళ్ళజోడు పెట్టుకోవాలని. అన్నిట్లోనూ ఆ రూపాన్ని చూద్దాం అంటే చూడు, కళ్ళజోడు పెట్టుకుంటే నువ్వు చూడాల్సిన పనిలే, అది అలాగే కనిపిస్తుంది. అది అక్కడ చెప్పేటటువంటి టెక్నిక్ స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యా చక్షుశ్చైవాంతరే భృవో ప్రాణాపానో సమకృత్వా నాసాభ్యంతర చారిణో యతేంద్రియ మనో బుద్ధిర్ మునిర్మోక్షపరాయణ హృదయపేక్ష భయక్రోధో యత్సదా ముక్త ఏవ స. అంచేత మూడు పోవాలి ఇది పెట్టుకున్నప్పుడు. ఇచ్ఛలు ఉండకూడదు. ఒకే ఒక ఇచ్ఛ ఏంటంటే మీ రూపమే ఇక్కడ స్థిరపడిపోవాలి. భయము ఉండకూడదు, నేను ఇలా చేయటం లేదు, నా బాధ్యతలు ఏమీ చేసుకోలేకపోతున్నాను, దాని గురించి పట్టించుకోలేకపోతున్నాను, ఏమైపోతాను, ఆ భయం ఒక్కలేంచట ధైర్యం వాడు చెప్తున్నాడు. ఇది కనుక నువ్వు చేయగలిగితే యోగక్షేమం. మరి ఆ నమ్మకం ఉండాలి, నేను పట్టించుకోకపోతే నాకంటే బాగా పట్టించుకోగలిగే వ్యక్తి పట్టించుకుంటాడు అని కాదు. నేను శ్రీకృష్ణుడి కంటే ఎక్కువ తెలుసు, నాకు లలితాదేవి కంటే ఎక్కువ తెలుసు, గాయత్రి దేవి కంటే ఎక్కువ తెలుసు, మీ ఇష్టం. మీకు ఎక్కువ తెలిస్తే నేను పట్టించుకోండి, కానీ ఆవిడికి అప్పచెప్పేస్తే నా జీవితము, నా కుటుంబ సభ్యుల జీవితము, ప్రపంచ జీవితము కూడా బాగా ఉంటుంది అని నమ్మకం ఉన్నప్పుడు భయం పోవాలి. నేను పట్టించుకోకపోతే ఏమవుతుంది అని భయం పోవాలి. విగతేచ్ఛ భయ క్రోధో. మీరిది చెప్తూ ఉంటే ఇప్పుడేగా మీరు ఇది విన్నారు, వెళ్ళగానే పక్కవాడికి ముందు వాయించేస్తారు, నువ్వు ఇలా చేయండి. మనం చేయము పక్కవాళ్ళకి, వాడు వినలేదనుకోండి మీకు కోపం వచ్చేస్తుంది కదా. మనం పొద్దున్న లేవం, కానీ మన పిల్లవాడు పొద్దున్న లేవడు, వాడిని లేపుతారు, కోపం వస్తుందా రాదా? మరి ఆ కోపాలు రాకూడదు. అంచేత మూడు ఇచ్ఛ భయ క్రోధ ఎస్సదా ముక్త ఏవస. ఎప్పుడైతే ఇలా చేస్తావు అక్కడి నుంచి నువ్వు ముక్తుడు, ఇంకా నీకు బాధలేం లేవు. నీ బాధలంతా కూడా నా మీద పెట్టేశావు నువ్వు. భోక్త రమ్యజ్ఞ తపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమిచ్చతి. అప్పుడు వాడికి ఏం తెలుస్తుంది అంటే ఆ లోపల ఉన్నటువంటి ఆ చేతనత్వము కంటే గొప్పదైనటువంటి స్నేహితుడు మనకి లేదు. త్వమేవ మాతా చిపితాత్వమేవ, త్వమేవ బంధుస్థ సఖాత్వమేవ, త్వమేవ విద్యా దృఢం త్వమేవ అనేది ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఆ చేతనత్వానికి వర్తిస్తుంది. నిజంగానే మనం అక్కడికి వెళ్ళాం, వెళ్ళటానికి టైం పడుతుంది. అందుకంటే మీరు కంగారు పడిపోయి మేము చేయలేకపోతున్నాం, పడుతూ ఉంటాం, లేస్తూ ఉంటాం, పడుతూ ఉంటాం, లేస్తూ ఉంటాం. కానీ ఏం చేస్తావు, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ.